తులసి భూలోకంలో ధర్మధ్వజుడనే రాజుగారికి కూతురై పుట్టింది. బృందా అని పేరు కలిగిన రాధాదేవి యొక్క ఒక చెలికత్తె, చాలా గొప్ప ఆవిడ, పరమ పూజ్యురాలు. ఆవిడేం చేసిందిట, రాధాదేవి యొక్క శాపం వల్ల భూలోకంలో ధర్మధ్వజుడు, ఆయన భార్య పేరు మాధవి, వారిద్దరికీ కూతురుగా పుట్టింది. చిన్నప్పటి నుంచి ఆమెకి హరిభక్తి ఎక్కువ. శ్రీకృష్ణుడి పేరు తలుచుకుంటే చాలు పులకించిపోతూ ఉంటుంది. ఇక కృష్ణుడు అంటే చాలు ప్రాణం అన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ రూపాన్ని మనస్సులోనే ధ్యానించేది. కొంతమందికి ఇది ఎప్పుడో కృతయుగంలో జరిగిన కథ కదండి, కృతయుగంలో కూడా కృష్ణుడు ఉన్నాడా, కృష్ణుడు ద్వాపరయుగంలో పుట్టాడు కదా అని అనుమానం. కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు, గోలోకము అని ఒక లోకం ఉన్నది, ఆ లోకంలో శ్రీకృష్ణుడు రాధాసమేతంగా ఉంటాడు. ఆ మహాత్ముడు సర్వకాల సర్వావస్థల్లో కృష్ణ రూపంతో ఉన్నాడు. అసలు మొదట్లో ఉన్నది కృష్ణుడే, ఆ కృష్ణుడే తర్వాత నారాయణుడిగా, హరిగా, వాసుదేవుడిగా, నరుడిగా, ఇలా నాలుగు రూపాలు ధరించాడని చెప్పుకున్నాం. ఆదిలో మొట్టమొదటి పరమాత్మ పేరు కృష్ణుడే. మర్రాకు మీద బుజ్జి బాబు కింద ఉండేవాట, అలా ఉండేవాడు కృష్ణుడు. ఈ కృష్ణస్వరూపం మళ్ళీ తన శరీరాన్ని వ్యూహచతుష్టయంగా మార్చుకుని, ఆ వ్యూహచతుష్టయంలో ఒకటి నారాయణుడు చేసుకున్నది, ఒకటి గోలోకంలో కృష్ణుడిగా ఉన్నది. అలాంటి కృష్ణుడిని చిన్నప్పటి నుంచి ఆరాధించేది. ఒకరోజున వాళ్ళమ్మ, భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు తామనుకున్న కోరికలు తీర్చుకోవడానికి తపస్సు చెయ్యాలి, నువ్వు కూడా బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి అంటే బ్రహ్మ కోసం తపస్సు చేసింది ఆమె. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి, నీకేం వరం కావాలి అంటే కృష్ణుడు నా వల్లభుడు అవ్వాలి, అసలు కృష్ణుడి గానం వింటూ నన్ను నేను మర్చిపోయి ఒకప్పుడు శాపానికి గురై రాధాశాపం వల్ల భూలోకంలో పుట్టా, నాకు అదంతా గుర్తున్నది, కాబట్టి నాకు కృష్ణుడే మనోవల్లభుడు కావాలి అనగా, ఆయన తథాస్తు, శ్రీకృష్ణుడి యొక్క ఒక శక్తి సుధాముడు అనే పేరుతో గోలోకంలో గోపాలకుడిగా ఉండేది. ఈ గోపాలకుడు రాధాదేవి చెప్పిన మాట వినకపోవటం వల్ల ఆమె భూలోకంలో ఒక రాక్షస వంశంలో జన్మించమని చెప్పించింది. అతడు రాక్షసుడిగా పుట్టబోతున్నాడు, అతడు కృష్ణుడి యొక్క అంశ, అతడు నీ భర్త అవుతాడు, మీరు భూలోకంలో 1000 సంవత్సరాలు సుఖంగా జీవిస్తారు, ఆ తర్వాత నువ్వు అతను కూడా ప్రపంచానికి పనికొచ్చే వస్తువులు, పూజ్య వస్తువులుగా మారిపోతారు, శాశ్వతంగా గోలోకంలో కృష్ణుడిలో కలిసిపోతారు అని వరమిచ్చాడు బ్రహ్మ. దానితో ఆవిడ సంతోషపడి ఇంటికి వచ్చి రోజు కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకు పూజించేది. అందులో కృష్ణుడు ఒక కాలు మీద కాలు వేసుకుని వయ్యారంగా ఉంటాడు చూసారు, ఈ వెనకాల ఉన్న కృష్ణం వందే జగద్గురు రూపం, ఆ రూపం అందరికీ ఇష్టమే. అందులో బృందాదేవి గనక ఆవిడ ఒకప్పుడు గోలోకంలో రూపాన్ని చూచింది గనక నిత్యం శ్రీకృష్ణుడి యొక్క అర్చ పెట్టుకుని పూజించేది. అర్చ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి విగ్రహము అని అర్థం. శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని నిత్యం ఇంట్లో పెట్టుకు పూజించేదిట. ఇలా ఉండగా ఆ కాలంలో విప్రచిత్తి అని ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈ విప్రచిత్తి బలిచక్రవర్తికి అనుయాయుడు, బాగా ఇష్టుడు. ఇతడు బలిచక్రవర్తి నెత్తి మీద వామనావతారంలో విష్ణు పాదం పెట్టగానే అప్పటి నుంచి విష్ణు భక్తుడయ్యాడు. అంతపూర్వం ఆయనకి వైష్ణవ భక్తి ఉండేది కాదు. బలిచక్రవర్తిని అణిచి లోకశ్రేయస్సు కోసం, ధర్మ సంస్థాపన కోసం పరమాత్ముడు వామనుడవ్వగానే ఆ వామనుడి రూపాన్ని మనస్సులో ధ్యానించేవాట. ఆ ధ్యాన ప్రభావం వల్ల ఆయనకి దంభుడు అని కొడుకు పుట్టాడు. వీడు నీళ్లలో ప్రవేశిస్తే నీరు స్తంభించిపోయేదట, అందుకని వాడికి జలంధరుడు, జలమును కూడా ధరించగలిగేవాడని పేరు వచ్చింది దంభుడికి. కొంతమంది అదృష్టం, నీళ్లలో కడుగు పెట్టినా నీళ్లు వాళ్ళని ఏం చేయలేవు, వాళ్ళని నీళ్లు ముంచి చంపలేవట. నీళ్లలో నేల మీద తిరిగినట్టు తిరగలుగుతారు, నేలల్ని స్తంభింప చేయగలుగుతారు. అది చాలా గొప్ప అదృష్టమే. దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చు, కానీ దుర్యోధనుడు కొంతకాలమే ఉండగలడు నీటిలో, మహా అయితే 3 రోజులు లేక 5 రోజులు ఉండగలట, కానీ జలంధరుడు అలా కాదు, ఎప్పుడు నీళ్లలో నేల మీద ఉన్నట్టే నివసించగలడు వాడు. ఆ జలంధరుడికి కృష్ణ భక్తి ఎక్కువ. అతనికి ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకే సుధాముడు అనేవాడు. రాధాశాపం వల్ల శంఖచూడు అనే పేరుతో పుట్టాడు. శంఖచూడు అచ్చం కృష్ణుడిలాగా నీలంగా ఉండేవాట, అందంగా ఉండేవాడు, మంచి అపూర్వమైన లావణ్యంతో నవనవలాడిపోతూ ఉండేవాడు. ఇతడు కూడా చిన్నప్పుడే బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ, నీకేం వరం కావాలి అంటే నాకు కృష్ణుడిలో ఐక్యం అయిపోవాలని కోరికగా ఉందన్నట. అది అంత తేలిగ్గా రాదునైనా, చాలామంది ఈ జన్మలోనే మోక్షం పొందాలంటారు, గురువుగారు మోక్షం పొందడానికి మార్గం చూపించండి అంటారు, తీరా గురువులు మార్గం చెప్పాక మళ్ళీ కనపడకుండా పోతారు. అటువంటి గురుభక్తి విహీనులైనటువంటి జీవులు భూలోకంలో ఎక్కువగా ఉంటారు. వీరికి ఎన్ని జన్మలెత్తినా అంత తేలికగా ముక్తి రమ్మంటే రాదు. అందున నువ్వు రాక్షస వంశంలో పుట్టావు, శాపగ్రస్తుడివై పుట్టావు. నీకు శాప విముక్తి అయితే కానీ కృష్ణుడిలో కలిసే యోగం లేదు. ఈలోపు నువ్వేం చేస్తావంటే, నేను నీకు ఒక శ్రీకృష్ణుడి యొక్క ప్రతిమ ఇస్తాను, ఈ ప్రతిమని ఇంట్లో పెట్టి నిత్యం పూజించు. నీకు ఒక అపూర్వ లావణ్యవతి భార్య అవుతుంది, ఈ భార్యా సమేతంగా కొంతకాలం భూలోకంలో జీవించు. సంసారంలో ప్రవేశించి ధర్మ అర్థ కామ మోక్షములనే నాలుగు వరుసగా సాధించు. నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించని వాడు ఎప్పటికీ ముక్తి పొందడు. అనగా నాకెందుకండి గృహస్థాశ్రమం, బాబు మీకు పుణ్యం ఉంటుంది, నన్ను సన్యాసిని చేయండి అన్నట్ట. ఓ పని చెయ్యి, నేను నీకు కృష్ణ విగ్రహం ఇస్తాను, అది పుచ్చుకుని ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళేదాకా సన్యాసిగానే ఉండాలనే కోరిక నీకు బలంగా ఉంటే నేను నీ దగ్గరకు వచ్చి ఆశ్రమాల్లో ఒక గొప్ప ఆశ్రమమైన సన్యాసి ఆశ్రమం ఇస్తాను. కానీ ఇంటికి వెళ్ళేదాకా అదే బుద్ధితో ఉండాలి సుమా అంటే, అలాగేనండి, నేను గ్యారంటీగా ఇంటికి వెళ్ళేదాకా సన్యాసిగానే ఉంటాను అన్నట్ట. బ్రహ్మదేవుడు ఆయనకి ఒక విగ్రహం ఇచ్చాడు. అబ్బాయి, నీ మనస్సులో ఉన్న కోరిక ఎప్పటికీ నెరవేరదు. నువ్వు ఎంత గింజుకున్నా దారిలో ఎవరో ఒక స్త్రీ వ్యామోహంలో పడతావు, వివాహం చేసుకుంటావు. నీకు నా హెచ్చరిక ఇది. వివాహం చేసుకోకుండా ఉంటే తక్షణం కృష్ణుడిలో కలిసిపోతావు. నీవు ఇంటికి వెళ్ళేలోపు స్త్రీ వ్యామోహంలో పడకుండా ఉంటే మాత్రం పరమాత్మలో లీనమవుతావు. ఏ స్త్రీ వ్యామోహంలో అయినప్పుడే ఆమెను పెళ్లి చేసుకుంటే ఆమె శీలభంగం కానంత వరకు నీకు ఆయువు ఉంటుంది. ఆవిడ శీలభంగం అయితే నువ్వు చస్తావు. నీకు మృత్యువు శంకరుడి చేతిలో ఉంది. ఇవాళ ఉన్న బుద్ధి నీకు శాశ్వతంగా ఉండదు అన్నట్ట బ్రహ్మ. బ్రహ్మ అలాగే అంటాడు, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీ మోహంలో పడను, నేను కృష్ణుడిలో కలిసిపోతాననుకుంటూ బయలుదేరాడు ఆయన. చాలామంది అలాగే అనుకుంటారు, మనం ఎలా అనుకుంటే అలా సాధించగలము అని. అలాగే బయలుదేరేట దారిలో ఒక మంచి తోట కనపడింది. ఆ తోటలో మాలతి పుష్పాలు, అర్జున పుష్పాలు అంటే తెల్లగన్నేరు మొదలైనటువంటి పువ్వులు ఉన్నాయి. ఆ పువ్వుల వాసనకి ఈయన మత్తెక్కిపోయి ఆ ఉద్యానవనంలో ప్రవేశించాడు. కొన్ని పూల వాసన తెలియకుండానే మన ఆకర్షిస్తుంది. ఆ సువాసనకి ఆ ప్రాంతంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇంత వాసన వస్తుంది, ఇక్కడ ఏముందో అనుకున్నాడు ఆయన. ఇదే పూర్వవాసన. తీరా ఆ తోటలోకి వెడితే అది ఎవరిది, ధర్మధ్వజ మహారాజు గారి ఉద్యానం. ఆ ఉద్యానవనంలో తులసీదేవి హాయిగా విహరిస్తోంది అటు ఇటు. అప్పటి వరకు యావజ్జీవితం బ్రహ్మచర్యంతో ఉంటాను, ఈ శరీరాన్ని కృష్ణుడిలో లీనం చేసుకుంటాను అనుకున్న ఈ శంఖచూడు తులసిని చూడగానే ఒక్క క్షణకాలం తనను తాను మరిచిపోయాట. అదే మహామాయ. చాలామంది అంతే, మేము అనుకున్నామండి పెళ్లి చేసుకోవడం మానేసి హాయిగా మేము కూడా శృంగేరి వెళ్ళిపోయి స్వామివారికి సేవ చేసుకుంటూ సన్యాసిగా బతుకుదాం అనుకున్నామండి, ఎంతలోనే మా ఆవిడ మొహం చూశానండి, గృహస్థాశ్రమంలో ప్రవేశించామంటే ఇంచుమించుగా 300-350 మంది పెద్దలు, మీరు టాప్ మోస్ట్ సీనియర్స్ ఇలా చెప్పిన వాళ్ళే నాకు. ఇందులో ఉన్న చాలామంది అంతే, ఈ ఫ్రంట్ రోలో కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా హాయిగా సన్యాసం పుచ్చుకుందాం అనుకున్నారట, సన్యాసికి బదులుగా గృహస్థాశ్రమంలోకి వచ్చారట. కారణం ఆ మొహం చూడగానే ఏదో లాగుతుంది. అదే మాయ. మహామాయ సంసారంలోకి బలంగా ఆకర్షించి పట్టుకొచ్చి పారవేస్తుంది. కొద్ది రోజులు సన్యాసం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చేదాకా ఈ మాయా వ్యామోహంలో పడతాడు. ఒక ఏడాదో 6 నెలలో, కొంతమందికి అయితే ఒక 5-6 ఏళ్లకో ఇంట్లో పిల్లలు పుట్టుకొచ్చాక ఇక అక్కడ నుంచి మొదలవుతుంది మాట. దిక్కుమాలిందా నువ్వు వచ్చావి, లేకపోతే నేను హాయిగా సన్యాసిని అయ్యేవని అంటారు. ఆవిడెందుకు వచ్చింది, నీ మనస్సు అట్లాగింది, నీ మనస్సును నువ్వు అదుపులో పెట్టుకోక మధ్యలో ఆవిడ మీద పడతావే. ఆవిడేమన్నా నీ ఉదానికి ఒక ఆవిడ కూర్చోలేదు కదా. మనం వ్యామోహంలో పడతాం, ఇలా పడకుండా ఉండడం గొప్ప అదృష్టం. ఎక్కడో కానీ అలా పడకుండా ఉండలేడట. ఎందుకంటే సృష్టి రహస్యం అది. స్త్రీ పురుషులని ఇద్దరిని ఏర్పాటు చేసే పరమాత్ముడు ఇద్దరిని ఒకరికొకరు బంధములుగా ఏర్పాటు చేసి గృహస్థాశ్రమంలో ప్రవేశపెట్టి తద్వారా సృష్టిని కొనసాగిస్తున్నాడు. ఇది ఒక అపూర్వమైన ధర్మం. ఇది భగవంతుడైన వాసుదేవుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థని ధ్వంసం చేసే అధికారం మనకి లేదు. ఎక్కడో కొద్దిమందిని పక్కన పెట్టండి, వాళ్ళు మహాత్ములై ఉంటారు, సుఖయోగి లాంటి వాళ్ళు. సుఖయోగులు కాకుండా నిజంగా సుఖయోగులు అవుతారు. అందువల్ల శంఖచూడు అంతటి వాడు కృష్ణుడిలో తప్ప ఇంకెవరిలో లేనం కాను నాకు సంసారము వద్దనుకున్నవాడు కూడా తులసీ సౌందర్య వ్యామోహితుడైపోయి కాశిత్వం కళ్యాణి, ఓ సుందరి నీవెవరి అన్నాడు. ఆవిడ కూడా సిగ్గుపడిపోయి మీరెవరంది. నేను విప్రచిత్తి అని పేరు కలిగిన దానవుని యొక్క మనుమణ్ణి, జలంధరపుత్రుణ్ణి, శంఖచూడుణ్ణి, బ్రహ్మవరాలు పొందినవాణ్ణి. సుందరి, నిన్ను చూడని క్రితం సన్యాసం పుచ్చుకుందామని, గృహస్థాశ్రమాన్ని బహిష్కరిద్దామని, నిరంతరం ఉపాసన చేసి భగవంతుడైన వాసుదేవుడిలో లీనమైపోవాలని అనుకున్నాను. తీరా నిన్ను చూచాక గృహస్థాశ్రమం చాలా ఉత్తమము అని మా గురువుగారు బ్రహ్మగారు చెప్పిన వాటి నిజం అనిపిస్తోంది. నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకుంటావా, నువ్వెవరే అన్నాడు. ఆమె, అస్సలు మీ పురుషుల్ని నమ్మకూడదు, మీరు మగవాళ్ళు, మాయగాళ్ళు. ఎదురుగుండా సుందరి కనబడగానే సుందరి నువ్వే దిక్కంటారు, నీవు గీచిన గీటు దాటమంటారు. కొద్ది రోజులు పోయాక వ్యామోహం తీరాక మమ్మల్ని భ్రష్టులు చేసి మీ దారిని మీరు పోతారు. అమ్మ, నరవరులు యమ్మను ఉతనప్రియులు కదే, ఈ నరవరులు నూతన ప్రియులు, వీళ్ళని నమ్మకూడదు, నేను వివాహం చేసుకోను హో అంది. అప్పుడు ఆయన చేతులు కట్టుకుని వినయంగా, అందరిలాంటి వాణ్ణి కాదు సుందరి, నేను ఒకప్పుడు గోలోకంలో ఉండేవాణ్ణి, నన్ను సుధాముడు అంటారు, శాపవశాత్తు భూలోకంలోకి వచ్చాను, రాక్షస వంశంలో చేరాను. కృష్ణుడంతటి వాడి శరీరం నుంచి ఆవిర్భవించిన శక్తి స్వరూపుణ్ణి, నేను మోసగాణి కాను. బ్రహ్మ కూడా నువ్వే నా భార్యవని నిర్ణయించినట్టుగా ఉన్నాడు, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వివాహం చేసుకుంటే పవిత్రంగా గృహస్థాశ్రమం గడుపుదాం, నీవు ఎలా చెబితే అలా నడుచుకుంటాను, ఇంకో స్త్రీ చేసి కన్నెత్తి చూడనన్నట. అప్పుడు గుర్తుకొచ్చింది తులసికి శంఖచూడు సుధాముడు అనేవాడని, అతడు కృష్ణాంశ సంభూతుడని, అతడే నీ భర్త అని బ్రహ్మ చెప్పాడుగా, అందుకని ఆవిడ మెత్తబడి, అయితే ఈ రోజు నుంచి పరస్త్రీ జోలికేసి వెళ్లకుండా ఉంటావా అంది. వెళ్ళనన్నాడు ఆయన. అయితే వివాహం చేసుకుంటానన్నది. వారిద్దరూ అక్కడే గాంధర్వ వివాహం చేసుకున్నారు, తల్లిదండ్రుల యొక్క సమ్మతి కూడా పొందారు. అక్కడి నుంచి బ్రహ్మానందంగా వాళ్ళ జీవితం గడిచిందిట. కొంతకాలం గడిచాక వీళ్ళ దారిని వీళ్ళు సుఖంగా ఉంటున్న సమయంలో ఎక్కడెక్కడో ఉన్న రాక్షసులంతా వచ్చారు. బలిచక్రవర్తి దగ్గర పనిచేసిన వాళ్ళు ఉంటారుగా పాతవాళ్ళు, ఈ విప్రచిత్తి యొక్క అనుచరులు, శంబరాసురుడి యొక్క అనుచరులు, హయగ్రీవుడి అనుచరులు, వీళ్ళందరూ ఇంతకాలానికి రాక్షస వంశంలో, విప్రచిత్తి వంశంలో శంఖచూడుడనే ఒక మహావీరుడు పుట్టాడు. అటువంటి వీరుడు మనకి ప్రభు అయితే మళ్ళీ మనం దేవతల్ని జయించగలం అనిపించింది. వాళ్ళంతా కట్టగట్టుకుని శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి, గురువుగారు గురువుగారు, మన రాక్షస వంశంలో ఒక మహావీరుడు పుట్టాడు, వాణ్ణి మాకు ప్రభువులు చేసి స్వర్గం తిరిగి మాకు వచ్చేలా చేయకూడదా అన్నారట. శుక్రుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శంఖచూడు దగ్గరికి వచ్చాడు. శంఖచూడు గురువుగారు అంటే చాలా భక్తి, వినయంగా నమస్కరించి, గురువుగారు ఏమిటి కర్తవ్యం అన్నట. నాయన, నువ్వు కారణజన్ముడివి, ధనుజ వంశానికి అభివృద్ధి కలగజేయడానికి పుట్టావు, ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సామాన్యుడు కాకూడదు నువ్వు. పాపం ఇంతమంది రాక్షసులు ఎన్నో పర్యాయములు యుద్ధరంగంలో విష్ణువు వల్ల దెబ్బలు తింటూనే వచ్చారు. పరమేశ్వరుడు బ్రహ్మ దానవ వంశానికి వరాలు ఇస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు ఈ దానవ వంశాన్ని నాశనం చేస్తున్నాడు. నువ్వైనా ఈ దానవ వంశానికి రక్షకుడివై వీళ్ళని కాపాడతావేమో అనుకుంటే నువ్వు వివాహం చేసుకుని సంసార బంధాల్లో పడి నీ పాటలు పడుతున్నావు. రాజవంశంలో పుట్టినవాడు, పరాక్రమం కలిగినవాడు, ప్రజలందరినీ కూడగట్టుకుని తన జాతిని రక్షించాలి, తన జాతిని, తన జాతి గౌరవాన్ని నిలబెట్టినటువంటి నీచుడు పుట్టినా పుట్టినవాడేటవాడు. అందువల్ల సాధ్యమైనంత వరకు మనం ఒక వంశంలో పుట్టామంటే ఆ వంశ గౌరవం ఎప్పటికప్పుడు పెంచాలి, పూర్వం వాళ్ళకంటే ఇంకా బాగా అభివృద్ధి చెయ్యాలి, ఇది ధర్మం. నీవు ధనుజ వంశానికి రాజువు కా, ఆ తర్వాత దేవతల మీదకి దండయాత్రకు వెళ్ళి ఈ రాక్షసులందరినీ వెంట పెట్టుకుని మొత్తం స్వరజాతిని నాశనం చేసి అసురజాతిని స్వర్గసింహాసనం మీద ప్రతిష్ఠ చేయనగానే గురువుగారు చెప్పాక గురువాక్యంతో కర్తవ్యం కదా, అందుకని తక్షణం ప్రభు అయ్యాడు శంఖచూడు, రాక్షసులకు నాయకుడు అయ్యాడు. ఒక శుభముహూర్తంలో గురువుగారు పెట్టిన ముహూర్తంలో అసుర సైన్యాన్ని వెంట పెట్టుకుని స్వర్గలోకం మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఘోర యుద్ధం జరిగింది దేవదానవులకి మధ్యలో. ఆ యుద్ధంలో శంఖచూడు అసాధారణ పరాక్రమవంతుడు, వరాలున్నవాడు, ఆయన శివుడి చేతులు తప్ప ఎవరి చేతులు చావడు. వాళ్ళ ఆవిడ పతివ్రతగా ఉన్నంత వరకు ఆయనకి చావే లేదు. అందువల్ల దేవతలందరినీ ఓడించి పారేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దాంతో దేవతలు కాందిశీకులైపోయారు, కకావికలై తలోదిక్కుకి పారిపోయారు. కొంతకాలం పాటు వాళ్ళు అడవుల్లో తలదాచుకుని ఒకనాడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, ఏమిటి అన్యాయం, ఎప్పటికప్పుడు ఈ రాక్షసులు స్వర్గం మీదకి దండయాత్రకు వస్తూనే ఉన్నారు, మమ్మల్ని విధ్వంసం చేస్తూనే ఉన్నారు, అందులో ఇప్పుడు వచ్చిన రాక్షసుడు విచిత్ర రాక్షసుడు, వీడు గోలోకం నుంచి వచ్చి భూలోకంలో రాక్షసుడిగా పుట్టినవాడు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు ఆయన. నువ్వు ఒక వంశంలో పుట్టావు, ఒక ధర్మంలో పుట్టావు, మనందరం హిందువులుగా పుట్టాం, వేద మతంలో పుట్టాం, ఈ పరమ పవిత్ర వైదిక మతంలో పుట్టిన వాళ్ళం చివరిదాకా ఈ వేద మతంలోనే గడపాలి. ధర్మ సంస్థాపన కోసం మనం నిలబడాలి. స్వధర్మం చాలా గొప్పదట. నీ ధర్మంలో విగుణ అంటే ఏం లాభం లేకపోయినా అని అర్థం. ఇక్కడ నీ ధర్మంలో గుణములు లేకపోయినా, అందులో మంచి లేకపోయినా, నీకు నీ ధర్మంలో ఏ లాభం లేకపోయినా నీ ధర్మమే ఉత్తమం. పరధర్మో భయావహ. పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమే. మీ అమ్మ నీకు సరిగ్గా అన్నం పెట్టకపోయినా అమ్మ అమ్మే, అమ్మగా ఆవిడకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వవలసిందే. ఎవరో ఒక ఆవిడ ఇవాళ ఇంత అన్నం పెట్టింది కదా అని మీ అమ్మని చంపేస్తావా? ఎలా చంపుతావు? ఇది తల్లి మతం, అది ఎప్పుడూ సవతి మతమే, అది ఎప్పుడూ ప్రమాదకరమే. అది ఒక్కొక్కప్పుడు మన మతంలో మనకి అంత సుఖం ఉండకపోవచ్చు, అయినా మనం ఈ మతమును విడిచిపెట్టకూడదు. ఇలా దీన్ని నమ్ముకుంటే ఇవాళ కాకపోతే రేపైనా దీనివల్ల మనకు శుభమే కలుగుతుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ అనుష్ఠితాత్. ఇతర ధర్మమును అనుష్ఠించడం కంటే నీ ధర్మమే గొప్పది. నీ ధర్మంలో నీకు ఎన్ని రకాల ఇబ్బందులున్నా దాన్ని విడిచిపెట్టకు. స్వధర్మే నిధనం శ్రేయ. నీ ధర్మంలో చచ్చినా మంచిదన్నాడు. నిధనము అంటే అర్థం చచ్చుట. నీ ధర్మంలో నీకు ప్రాణం పోయినా పర్వాలా, దరిద్రుడివైపోయినా పర్వాలేదు. పరధర్మో భయావహ. పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమైనది. నీ ధర్మంలో నీకు ప్రాణం పోయినా పర్వాలా, దరిద్రుడివైపోయినా పర్వాలేదు. పరధర్మో భయావహ. పరధర్మం ఎప్పుడూ ప్రమాదకరమైనది. ఈ పరధర్మములోకి అడుగు పెట్టాక మాత్రం వాడు తన ధర్మములకు వాడు చేసే నాశనం ఎవడో చేయడు. చూసారా, శంఖచూడు నిజానికి కృష్ణ భక్తుడు, కానీ ఇప్పుడు రాక్షస వంశంలో పుట్టగానే ఈ మతం పుచ్చుకోగానే ఆ రాక్షసులకు అనుయాయి అయి దేవతల అంతం చూడడం మొదలుపెట్టాడు. ఇంత ప్రమాదకరం మనకి అన్యంలోకి వెళ్ళడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఆ శంఖచూడు వల్ల మేము సర్వనాశనం అయిపోతున్నాం, నువ్వేమో వాడికి వరాలు కూడా ఇచ్చావు, మమ్మల్ని ఎలా రక్షిస్తావని దేవతలంతా అడిగితే అప్పుడు ఆయన, నాయనలారా, వాడికి శివుడి చేతిలో తప్ప ఇంకెవడి చేతిలో మరణం లేదు, పరమేశ్వరుడి శూలం వల్ల వాడి తల తెగుతుంది, కాబట్టి మీరంతా వెళ్ళి శివుడి దగ్గర మొరపెట్టుకోండి అన్నాడు బ్రహ్మదేవుడు. మొత్తం దేవతలంతా అప్పటికప్పుడు బ్రహ్మని కూడా వెంట పెట్టుకుని, నీవు కూడా మా వెంట ఉండి శివుణ్ణి రాక్షస సంహారానికి ప్రార్థన చెయ్యి అని ఆయన్ని కూడా బ్రతిమాలి వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళారు. భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేశారు. దేవ జగన్నాథ దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర హాలాహలాహార అహిరాజకేయూర బాలేందుభూష సద్భక్త పోష. దేవా జగన్నాథ, దేవేంద్రాదుల చేత నమస్కారం పొందుతున్న నీకు నమస్కారం. నీవు చంద్రరేఖని ధరిస్తావు, భక్తుల్ని పోషిస్తావు, ఇవ్వడం తప్ప పుచ్చుకోవటం ఎరగని వాడివి, పరమదాతవి, అడిగితే ప్రాణమైనా ఇస్తావు, నెత్తి మీద చెయ్యి పెడితే భస్మం అయిపోయే వరమిచ్చి తంటా కూడా తెచ్చుకుంటావు, అంత వ్యాజ కరుణామూర్తి, అటువంటి నీకు నమస్కారం. ఈ మధ్యకాలంలో శంఖచూడు నేతృత్వంలో రాక్షసులు మా మీదకి దాడికి వచ్చారు, మేము వాళ్ళ చేతుల్లో పూర్తిగా పరాజితులం అయిపోయాం, ఓడిపోయాం, అడవుల్లో తలదాచుకుంటున్నాం, ఆ రాక్షస సంహారం చేసి మమ్మల్ని కాపాడు అనగా ఆయన దేవతలకు అభయం ఇచ్చి ఆ క్షణమే నందీశ్వరుడి మీదెక్కి గణపతి కుమారస్వామి దేవతల సైన్యం అమ్మవారు పార్వతి ఎంతమంది తనకి సహాయం వస్తూ ఉండగా యుద్ధానికి వచ్చాడు. ఎప్పుడు యుద్ధం ఒక్కసారిగా ప్రకటించకూడదట, ముందు ఒక అవకాశం ఇవ్వాలి. అందుకని ఆయన దగ్గర పుష్పదంతుడు అని ఒక గంధర్వుడు ఉన్నాడు. ఈ గంధర్వుణ్ణి పిలిచాడు. ఒరే పుష్పదంత, నువ్వు వెళ్ళి శంఖచూడుణ్ణి, నాయనా శంఖచూడ, నేను శివదూతగా వచ్చాను, శివుడు నీకో సందేశం ఇచ్చాడు, ఆ సందేశం విను అని అతనికి ఆ సందేశం వినిపించు. నువ్వు శివదూతని చెప్పుకో, నీ మాట అతనికి పూర్తిగా చెప్పు, నేను చెప్పవలసిన మాటలు అతనికి చెప్పు. ఏం చెబుతావు? దేవతల మీదకి దండయాత్రకి వెళ్ళడం మహాపరాధం, ఇది ఇంద్రుడి యొక్క పదవీ కాలం, పదవీ కాలం పూర్తి కాకుండా పదవి నుంచి ఎవరిని భ్రష్టుండి చెయ్యకూడదు. అయినా నువ్వు భ్రష్టుని చేసావు, అయ్యింది ఏదో అయ్యింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నువ్వు నీ రాక్షస సైన్యంతో పాతాళానికి పో, లేదా నీకు శిరశ్ఛేదం తప్పదు అని శివుడు హెచ్చరించాడని చెప్పు. అప్పుడు వాడు పాతాళానికి పోయాడా, బతుకుతాడు. అప్పుడు లేదంటే యుద్ధం చేద్దాం అనగానే పుష్పదంతుడు హుటాహుటిన బయలుదేరాడు. పుష్పదంతుడు చాలా గొప్ప భక్తుడు శివుడికి. ఈయన ఒక గొప్ప గంధర్వుడు. ఈ గంధర్వుడు సంస్కృతంలో పుష్పదంత విరచితమని శివమహిమ్మన స్తోత్రం, ఒక స్తోత్రం ఉంటుంది, ఆ శివమహిమ్మన స్తోత్రం ఈయనే రాశాడు. పుష్పదంతుడికి శివుడు అంటే పరమప్రాణంట. శివుడి కోసం ఏదైనా చేసేవాడు ఆయన. నిజానికి శివపూజకి దొంగతనం చేసి పువ్వులు తెచ్చి ఆ పువ్వులతో పూజ చేయకూడదని ఒక నియమం ఉంది. అసలు భగవంతుని పూజకి దొంగ పుష్పాలు తేకూడదు. దొంగ పుష్పాలు అంటే పువ్వు దొంగతని కాదు, దొంగతనం చేసి పువ్వులు తేకూడదు. చక్కగా మన పీఠంలో ఇక్కడ శారదా పరమేశ్వరి దేవస్థానంలో మారేడు చెట్లు ఉన్నాయి, తోట పెంచుతున్నారు రకరకాల పువ్వులు. అటు ఇటు చూసి తెల్లవారుజామున ఎవరూ లేకుండా చూసి నాలుగు బిల్వపత్రాలు కాసిన పువ్వులు కోసుకొచ్చేసి నేను నా దేవుడి మీద ఎట్టుకుంటేది మహాపాపం. ఇక్కడ శారదా పరమేశ్వరి దేవస్థానంలో పుష్పములు ఇక్కడ ఉన్నటువంటి దేవుడికే వినియోగించాలి. ఆ దేవుడికి వినియోగించాలన్నా కూడా మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్, అర్చకులు ఇంకోళ్ళు వాళ్ళు కొయ్యాలి తప్ప మనం కొయ్యకూడదు. ఒకవేళ మనకి ఏదన్నా ఒక బిల్వపత్రం కావాల్సి వస్తే, ఏమండి ధర్మకర్త గారు మీకు పుణ్యం ఉంటుందండి, మీ వాళ్ళంతా కలిసి ఒక్క రెండు పత్రాలు ఇస్తే ఈ పత్రాలు మీ దేవుడికే ఇస్తామండి, ఆ దేవుడికి కూడా అడగకుండా మళ్ళీ అడిగి తీసుకోవాలట. అడగకుండా తీసుకునే అధికారం లేదు. ఇక్కడికి వచ్చాక ఏ వస్తువు కూడా ఈ దేవస్థానం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ధర్మకర్తలు ఉంటారు ఇక్కడ, దాన్ని నిర్వహించేవాళ్ళు ఉంటారు. ఈ నిర్వహించేటటువంటి యాజమాన్యము యొక్క పర్మిషన్ లేకుండా ఏది వాడకూడదు. మహాపాపాల్లో కొన్ని పాపాలు ఏం చెప్పారనమాట అంటే, ఆయా ప్రాంతములకు తెలియకుండా, ఆయా వ్యక్తులకు తెలియకుండా ఏ వస్తువుని స్వీకరించరాదు, ఇది మహాపాపము. పుష్పదంతుడికి తెలుసు ఆ విషయం. అయినా ఆయన రోజు కైలాసానికి వచ్చి శివుణ్ణి పూజించాలి అనుకున్నాడు. శివుడికి కైలాస పుష్పాలు, గంధర్వలోక పుష్పాలు కాకుండా భూలోకంలో ఉన్న మంచి మంచి పూలతో శివుణ్ణి పూజించి తరించాలనుకున్నాడు. అందుకని భూలోకానికి వచ్చాట ఆయన. భూలోకంలో ఒక మహారాజు గారు ఉండేవాడు, ఆయన శివభక్తుడు. ఆయన తన ఇంట్లోనే ఒక శివాలయం కట్టించుకుని రోజు శివుణ్ణి పూజించేవాడు. పూర్వం అందరికీ ఇళ్లలో శివలింగాలు ఉండేవి, ప్రతి ఇల్లు ఒక శివాలయం కింద ఉండేది. ఇప్పుడు కలియుగంలో తెలివితేటలు పెరిగిపోయి ఇళ్లలో శివలింగం ఉండకూడదట, సాలగ్రామం ఉండకూడదట, అసలు దేవుడే ఉండకూడదట, ఇహను ఒక్కడివి జీవుడు లోపల ఉంటే చాలన్నమాట. ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదని దేవుడు చెప్పాడా? ఇంట్లో సాలగ్రామం ఉండకూడదని ఆ దేవుడు చెప్పాడా? ఉంచుకోరా బాబు, ఇంట్లో ప్రతి ఇల్లు ఒక గృహం వల్ల ఒక దేవాలయం కింద ఉండాలి. దేవో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయము అని చెప్పబడింది సమాసంలో. దేవాలయ ప్రోక్త అన్న దేవాలయ, అది పుల్లింగ శబ్దం. కాబట్టి ఎందుకు చెప్తాను, మన శరీరమే ఒక దేవాలయం. అందుకే కాశీలో ప్రతి ఇంట్లో శివలింగం ఉండేది. అసలు శివలింగం లేని ఇంట్లో అన్నం తినకూడదు. కలియుగంలో అన్ని పిచ్చులు అన్నమాటగా. ఈ పిచ్చికి సమాధానం చెప్పి 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 నా తల పిచ్చి ఎక్కిపోతుందేమో అని భయం వస్తుంది అనమాట వారికి. ఎన్నిసార్లు వినండి, కానండి మా పక్కవాళ్ళు వద్దన్నారండి అంటుంది ఆవిడ. పక్కవాడు వద్దంటే మరి నన్ను ఎందుకు అడగడం? అయ్యా శివలింగం ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోండి, ఇదిగో ప్రమాణం అని చెప్పా. పక్కింటి వాళ్ళు వద్దన్నారండి అంటే పక్కింటి వాడు నీకు పండితుడు అనమాట. వాడిని వాడికి ఇంకెందుకు, పక్కింటి వాడు రేపొద్దున అన్నం తినద్దంటాడు నేను, అప్పుడు మానేస్తావా? మా పక్కింటి వాళ్ళు అన్నం తినద్దన్నారండి అని అప్పుడు మానం. ఒక్క శివలింగం మాత్రం ఇంట్లో ఉంచుకోవడానికేమో జంకుతంట, పీకి దాకా తినడానికి మాత్రం పక్కింటి వాడు చెప్పిన వినంట. ఇది మానవుల యొక్క తీవ్రమైన స్వార్థం. భగవంతుడు లేని ఇల్లు శ్మశానం అది. ఈరోజు నుంచి నిశ్చింతగా మీ ఇళ్లల్లో ఒక శివలింగాన్ని పెట్టి పూజించండి. ఒక సాలగ్రామమో విష్ణువు యొక్క విగ్రహమో పెట్టుకోండి, మొహమాటం లేకుండా అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకోండి. ఇలా భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక ప్రతిమయో యంత్రమో ఇంట్లో ఉండి మనం వారికి పూజ చెయ్యాలి. ఆపయ్యే అన్నం తినాలి. దేవతలకు నైవేద్యం పెట్టని అన్నం ఎటువంటిది? శవహస్త భోజనం అంటాడండి నవమస్కంధంలోనే, దేవీ భాగవతంలో, ఇంకా శివపురాణంలో అద్భుతంగా చెప్పారు. అవన్నీ భవిష్యత్తులో శివపురాణం చెబుతున్నప్పుడు విందురు కాని మీరు. శివపురాణంలో ఎన్ని నియమాలు చెప్పారో సులభమైనవి, అవేం కష్టమైనవి కూడా కాదు. ఈ మాత్రం ఒక శివలింగం ఇంట్లో కొనుక్కుని పెట్టుకోలేము మనం, ఆ మాత్రం ఒక చిన్న సాలగ్రామాన్ని పూజామందిరంలో పెట్టుకోలేము. ఒక లక్ష్మీ నరసింహమూర్తినో లేక నారాయణుండో లేక ఒక పరమేశ్వరుడో ఒక అమ్మవారినో ఇంట్లో పెట్టుకుని ఆ మాత్రం పూజ చేయలేమా? ఇంట్లో పెట్టుకుంటే ఇంత నైవేద్యం పెట్టకపోతే అమ్మవారు కొడతానని చెప్పిందా? ఏమి కొట్టదు ఆవిడ. అమ్మ అవ్యాజ కరుణామూర్తి, నువ్వు ప్రేమతో ఒక పువ్విచ్చినా స్వీకరిస్తుంది. కొండంత నైవేద్యం అక్కర్లే, ఈ నైవేద్యాలన్నీ మన కోసం చెప్పారు. దగ్ధ్యన్నాసక్త హృదయ హరిద్రాన్నయిక రసిక, ఇవన్నీ దేనికంటే ఈ పదార్థములు నివేదన చేసి నువ్వే తిను, తద్వారా అమ్మవారికి నైవేద్యం పెట్టిన ఈ ప్రసాదంతో నీకు ఆరోగ్యం వస్తుంది, కోరికలు తీరుతాయి అని అంతరార్థం తప్ప ఇవేం పెట్టకపోతే అమ్మ కొడతానని చెప్పలా. అవకాశం ఉన్నంత వరకు రకరకాల పదార్థములు భగవంతునికి నివేదన చేస్తాం. నివేదన చేసిన వచ్చేవరకు మనమే తింటున్నాం కానీ ఆవిడేం తినడం లేదుగా, ఇంకెందుకు భయం? కాబట్టి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమములు నిత్యం ఇంట్లో జరగవలసిందే. ఇల్లే ఒక దేవాలయంలా భావించి ఇంట్లో మంచి పూజా మందిరం పెట్టుకోండి. పూర్వం అందరి మందిరంలో ఉండేవి, ఉన్నంతకాలం ఆ ఇల్లు బాగుండేది. అలా ఇల్లు పూజామందిరంగా లేకుండా అయిపోయాక అన్యమతస్తులు విజృంభిస్తున్నారన్నమాట. అందువల్ల ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజుగారి యొక్క ఈ కథనే దృష్టిలో పెట్టుకోవాలి. పూర్వం ఒక మహారాజు గారు తన ఇంట్లోనే ఒక పెద్ద శివాలయం కట్టించుకుని రోజు శివుణ్ణి పూజించేవాడు. ఈ శివ పూజకి పువ్వులు అక్కడికి ఇక్కడికి వెళ్ళి తేవడం కష్టమని ఆ రాజుగారు కనుక ఆయనకు పెద్ద ఉద్యానం ఉంది, తోట, ఓ 1000 ఎకరాల తోట రాజభవనం పక్కనే ఉండేది. ఆ తోటలో నందివర్ధనాలు, మందారాలు, పారిజాతాలు ఇలాంటి పుష్పాలు బాగా పూయించేవాడు. ఈ చెట్లన్నీ వేసి పనివాళ్ళని పెట్టి నీళ్లు పోయించి మంచి తోట పెంచేవాడు. అందులో శివుడికి మందారం అంటే బాగా ఇష్టం కదా. మందార పుష్ప బందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. శివపంచాక్షర స్తోత్రంలో అందులో మందారం వంటి పువ్వులు అంటే నాకు చాలా ఇష్టమని చెప్పారు. అందులో ఎప్పుడూ ముందు గంగాజలం శివుడి లింగం మీద పోసి ఆ తర్వాత ఆ లింగాన్ని తుడిచి పైన మందార పుష్పం మొదలుకొని ఇంకే పువ్వైన పెట్టచ్చు. ముందు మందారం పెడితే ఆయన వాళ్ళ కోరికలు తక్షణం తీరుస్తట. మందారము అంటే కోరిన కోరికలు తీర్చే కామరాజ పుష్పము అని దానికి పేరు. శివుడి నెత్తి మీద మందార పుష్పం పెట్టామంటే ఇంకా కోరికలు తీరుతాయి తక్షణం. మనం ఏమనుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. నేను ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూశాను కూడా అన్నమాట. అందుకనే శంకరాచార్యుల వారు లాంటి వాళ్ళు మహానుభావులు అద్భుతంగా రాశారు ఈ స్తోత్రం. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. అందువల్ల రాజుగారు ఈ రకాలైనటువంటి పూల చెట్లు నాటి ఆ పువ్వులతో శివుణ్ణి పూజించేవాడు. పుష్పదంతుడు రోజు కైలాసానికి వెళ్ళి భూలోక పుష్పాలతో పూజించాలనుకున్నాడుగా. అందుకని ఆయన భూలోకంలోకి వచ్చి ఎక్కడ బాగా పువ్వులు దొరుకుతాయి అనుకుంటే ఈ రాజుగారి తోట కనపడింది. ఓహో, రాజుగారు మంచి చెట్లు నాటాడు అనుకుని మళ్ళీ తెల్లవారుజాము 4 to 5 మధ్యలో రాజుగారే పువ్వులు కోసుకుపోతాడు తన పనివాళ్లతో వచ్చి, తోటమాలితో వచ్చి. అందుకని మరీ బొత్తిగా 2 వచ్చేసి అక్కడికి తెల్లవారుజామున ఈ పువ్వులన్నీ కోసుకుపోయేవాడు. కోసుకుపోయి శివుడి పాదాల మీద వేసి పూజించేవాడు. శివుడు కూడా కిక్కురు అనలేదురండి, ఐసన మధ్య పువ్వులు వచ్చేసాలనుకున్నాడు ఆయన. ఇలా కొద్ది రోజులు గడిచేసరికి రాజుగారికి బాధ కలిగింది. రాత్రికి పువ్వులు అద్భుతంగా తయారవుతున్నాయి, తెల్లవారుజామున వికసించే ముందు ఎవడో దొంగ వచ్చి పట్టుకుపోతున్నాడు. ఎవడు వీడు, నా పువ్వులు నాకు తెలియకుండా పట్టుకుపోయి నా శివుడికి పుష్పాలు లేకుండా చేస్తున్నాడు అని ఆయన కొంచెం ఒళ్ళు మండి కాపలా వాడిని కొరడతనాలు పీకెట్ట. ఒరే, నువ్వేమన్నా ఎవడికన్నా రహస్యంగా సాయం చేస్తున్నావుట్రా, మన సాయం లేకుండా పువ్వులు ఎవరు కోసుకుపోతారా అంటే, అదేమిటి మహారాజా, మీ ఉప్పు పులుసు తింటున్నవాడిని పొరపాటును కూడా నేను ఇతరులకి పువ్వులు ఇవ్వనండి, చాలా జాగ్రత్తగా కాపలోకి వస్తున్నానండి, కానీ అదేం కర్మ, 2 వేళ చెట్ల దగ్గర మేము అందరం చూస్తూ ఉండగానే టిక్ 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 అని పువ్వులు మాయమైపోతున్నాయి. ఎలా మాయమైపోతున్నాయో, ఎవడో కోసినట్టుగా మాయమైపోతున్నాయి అన్నారట. అంటే పుష్పదంతుడు గంధర్వుడు కదా, కనపడకుండా మాయం చేసి పట్టుకుపోతున్నాడు, అదృశ్య రూపంలో కోసుకుపోతున్నాడు ఆయన. మనం కొయ్యడానికి టైం పడుతుంది కానీ ఆయన కొయ్యడానికి అలా అన్నాడంటే అన్నీ వచ్చి పడుతున్నాయి ఆయన ఒళ్ళు. అప్పుడు రాజుగారు తన దగ్గర ఉన్న కుల గురువుని పిలిచాడు. గురుదేవ, తెల్లవారుజామున పుష్పములు ఎలా మాయమవుతున్నాయి అన్నాడు. ఇది మానవుల పని కాదయ్యా, మానవులైతే రహస్యంగా ఇలా కొయ్యలేరు, ఎవడో దేవజాతి వాడు ఈ పువ్వులు రహస్యముగా అదృశ్య రూపంలో పట్టుకుపోతున్నాడు అన్నట. నా శివుడి పువ్వులు ఎవడో పట్టుకుపోతున్నాడా, వాడు ఎందుకు పడుతున్నాడో ఏమిటో, వాడిని ఎలా గండి పట్టుకోవడం అంటే దానికి ఒకటే టెక్నిక్, దేవతలు నేల మీద కాలు పెట్టరు కాబట్టి నువ్వేం చేస్తావు, ఎక్కడి నుంచో వేరే చోట నుంచి పువ్వులు తెప్పించి శివుణ్ణి పూజించు. ఆ శివుణ్ణి పూజించి వాడిపోయిన పువ్వులు బయటికి తీస్తే దాన్ని శివ నిర్మాల్యము అంటారు. నిర్మాల్యము అంటే పూజ చెయ్యగా తీయబడినటువంటి పువ్వులు. ఇవాళ శివుడి మీద మనం సోమవారం పువ్వులు పెట్టాం, మళ్ళీ పొద్దున్నే పువ్వులు తీసేస్తాం కదా, పొద్దుటో సాయంత్రమో. అలా శివుణ్ణి పూజించి ఆ లింగం మీద నుంచి బయటికి తీసిన పువ్వుల్ని, ఈ తీయబడినటువంటి వాడిపోయిన పువ్వుల్ని నిర్మాల్యం, శివ నిర్మాల్యం అంటారు. ఈ నిర్మాల్యాన్ని ఈ చెట్లన్నిటి మీద పోసాయి. ఈ చెట్లకి తగలకుండా వాడు పువ్వులు కొయ్యలేడు. నిర్మాల్యమును వాడు ఎక్కడో చోట కాలుతో తొక్కుతాడు. దేవతలు ఎప్పుడు నేల మీద కాలు పెట్టరు కనుక ఈ చెట్ల మీదకి వాడు ఎక్కుతాడు కనుక చెట్టు మీద నిర్మాల్యం వేస్తే వాడి పాదం పొరపాటున ఆ నిర్మాల్యానికి తగిలిందంటే వాడి మహిమ పోతుంది. శివ నిర్మాల్యం తొక్కిన వాడి యొక్క మహామహిమ తక్షణం నాశనమైపోతుందట. వాడు ఎందుకు పరిగిలేని మానవుడైపోతాడు. వాడు ఆ దొంగని పట్టుకోవడానికి ఇదే మంచి మార్గం అనగానే ఆ ఈశ్వర మధ్య గురువు గారు శారదా పరమేశ్వరి దేవస్థానంలో పురాణం చెప్పే అవకాశం మీకు ఇప్పిస్తానండి భవిష్యత్తులో కలియుగంలో అని మంచి వరం ఇచ్చి ఇప్పుడు ఆయన సంతోషంగా ఈ నిర్మాల్యం మొత్తం చెట్లన్నిటికీ పెట్టాట. ఓ 4-5 రోజులు పూజ చేసి ఆ పూజ చేయగా వచ్చిన నిర్మాల్యం మొత్తం తోటలో ప్రతి చెట్టుకి పెట్టాడు. పాప పుష్పదత్తుడికి తెలియదు రోజులాగి ఓ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద పువ్వులు కొయ్యబోయాట అదృశ్య రూపంలో. ఈ నిర్మాల్యం కాలికి తగలడంతో శివుణ్ణి పూజించిన పువ్వులు కాలుతో తొక్కగానే మొత్తం ఆయన గంధర్వ మహిమ పోయి డామ్ అనే శబ్దంతో మానవుడే కుప్పకూలిపోయాడు. ఆయనకి మతిపోయింది, చెట్టు మంచి కింద పడిపోయాను, నేను మానవుడు అయ్యాను, ఎగరలేకపోతున్నాను గ్రహించాడు. ఏ కాపల వాళ్ళకి దొరికినా చితక్కొట్టి పారేస్తారు, రాజుగారి దగ్గరికి తీసుకెడతారు, కాళ్ళు చేతులు నరికేస్తారు. దేవలోకంలో చావు లేదు కానీ భూలోకంలో చచ్చే చావు. అందులో దొంగతనానికి ఆ రాజుగారు ముందు కాళ్ళు చేతులు ఇక్కడ దాకా ఖండించేస్తాడు. అందుకని పొదలోకి వెళ్ళి దాక్కుని ఇప్పుడు నేనేం చేయను, పరమేశ్వరుడి పూజ కోసం దొంగతనం చేశాను ఈ పువ్వులు, దొంగతనం చేయటం కూడా ముప్పని ఇప్పుడు నాకు అర్థమయ్యింది అనుకుని ఆ లోపల కూర్చుని భక్తితో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమునకు శివ మహిమన స్తోత్రం అని పేరు. అలా పుష్పదంతుడు స్తోత్రం చేయగానే శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నట్ట. ఏం కావాలో నీకు తెలియదా స్వామి, మరి కాసేపట్లో రాజుగారు పట్టుకున్నారంటే నా బూజు దులిపేస్తారు, నా పని అయిపోతుంది, నన్ను రక్షించి నన్ను వెళ్ళి గంధర్వుణ్ణి చేయనగానే వెంటనే అతనికి పూర్వ మహిమ ఇచ్చి శివమాల్యం తొక్కడం మహాపాపంరా, అది తొక్కితే ఎటువంటి వాడైనా నాశనమైపోతాడు, నీ అదృష్టవశాత్తు అపూర్వమైన స్తోత్రం చేసావు నువ్వు, ఈ స్తోత్రం పరమ పవిత్రమైనది, ఈ స్తోత్రంలో ఉన్న మహామహిమ వల్ల నేను ప్రత్యక్షమై నీ పూర్వశక్తి నీకు ఇస్తున్నాను, అయినా నీకు బుర్రలేదా, శివుడి పూజ కోసం దొంగతనం చేస్తావా, దొంగతనం చేసి పొరపాటును కూడా పువ్వులతో పూజ చేయకూడదు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా రాజుగారిని పిలుస్తాను, మీ ఇద్దరికీ స్నేహం చేకూరుస్తాను, ఆయనకి క్షమార్పణ చెప్పు, నువ్వు నా పూజ చేస్తావు, ఆయన నా పూజ చేస్తాడు, మీ ఇద్దరు పూజ చేసేవాళ్ళు ఐకమత్యంతో ఉండండి అని శివుడు మందలించి రాజుగారిని పిలిచి వీడే రోజు నీ పువ్వులు పట్టుకుపోతున్నాడు. కానీ వీడిని నేను ఎందుకు చెప్పించలేదంటే వీడు అమాయక భక్తుడు, గంధర్వుల్లో కూడా కొంతమంది అమాయకులు ఉంటారండో, పండితుల్లో నాలాంటి వాళ్ళు లేరు, నోట్లో వేలెడితే కోరకలేని అమాయకులు కొంతమంది ఎక్కడైనా ఉంటారు. అద్భుతమైన కావ్యం అది, అమ్మవారు అలా రాయించింది. అందులో ఒక్కొక్క కథ చదివితే మీకే తెలుస్తుంది అది ఎటువంటి అపూర్వమైన కాదో. అంత మహాకావ్యాన్ని, ఒక అపూర్వ కావ్యాన్ని రాసి ఇంట్లో పెట్టుకుంటే ఏదో మాట వరుసగా అందులో పద్యం చెప్పినంత మాత్రం చేత హరిగారు స్పందించి పూర్తిగా తన బాధ్యతగా స్వీకరించి దాన్ని ప్రింట్ చేయించి మీ అందరికీ ఇవ్వబోతున్నారంటే ఇంకా ఆయన పుణ్యం అంతా ఇంత కాదు. అందులో అనేక మహామంత్రాలు ఉన్నాయి, మీకు ఉదాహరణ చెప్పనా, ఇది మధ్యలో ఆపుతున్నానని కాదు కానీ, పూర్వం ఒక యోగీశ్వరుడు ఉండేవాడు, మోక్షలక్ష్మి పొందాలి అనుకున్నాడు. అమ్మవారికి ఏమని పేరు, శుద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీ జయలక్ష్మి సరస్వతి. అందులో మోక్షలక్ష్మి గురించి తపస్సు చేస్తే ఈ జన్మ విముక్తయి వాడు ముక్తి పొందుతాడు. తీరా ఆయన మోక్షలక్ష్మి కోసం జపం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి నువ్వు ఎంత గింజుకున్నా అప్పుడే నీకు ముక్తి రాదు, కారణం ఏమిటంటే నువ్వు కొన్ని పుణ్యకార్యాలు చేసావు, పాపకార్యాలు దుఃఖరూపంలో అనుభవించాలి, పుణ్యకార్యములు సుఖరూపంలో భోగరూపంలో అనుభవించాలి, నువ్వు ముక్తి కోరినా 1000 ఏళ్ల దాకా నీకు ముక్తి ఇవ్వలేను, 1000 ఏళ్ల పాటు నువ్వు చేసిన పుణ్యములన్నీ భోగముల రూపంలో అనుభవించు, ఈ 1000 ఏళ్ళు నా వల్ల నీకు సంపదలు వస్తాయి, ఈ సంపదలు అనుభవించు, సంపదలు అనుభవిస్తున్నామని వెళ్ళి వికారాలు పొందకుండా నిర్వికారంగా ఈ సంపదల వల్ల వచ్చే సుఖాలు అనుభవిస్తూ దానం చేస్తే అప్పుడు 1000 ఏళ్ల తర్వాత నీకు మోక్షం వస్తుంది అంది అమ్మ. అప్పుడు ఆయన చాలా సంతోషం, పోనీ 1000 ఏళ్ళకైనా ముక్తిస్తానంటున్నావు, ఈలోపు నాకు కొన్ని అనుమానాలు, నా మీద అభిమానంతో నువ్వు ప్రత్యక్షమయ్యావు గనక నేను నిన్ను కొన్ని సందేహాలు అడుగుతాను, ఆ సందేహాలు తీర్చు అన్నాడు. ఈ భక్తుడంటే లక్ష్మికి ఇష్టం, అందుకని ఆ యోగీశ్వరుడికి నేను నీకు 9 కథల వరకు మాత్రం దర్శనమిస్తాను, నువ్వు 9 ప్రశ్నలు వెయ్యి, 9 కథలు నీకు చెబుతాను, ఈ 9 కథలు చెప్పాక అదృశ్యమైపోతాను అని అమ్మవారు యోగికి ఆయన వేసిన ప్రశ్నలన్నీ విని వరుసగా 9 కథలు చెప్పింది. మా అంటే లక్ష్మి, నవ అంటే 9, మానవ కథ అంటే లక్ష్మీదేవి చెప్పిన 9 కథలు. మానవ అంటే మనకి సంబంధించిన కథ, మా అంటే మన యొక్క, నవ అంటే కొత్త అని అర్థం రాట, మనకి సంబంధించిన కొత్త కథ. ఇందులో ఒకటి భిక్షుక చరిత్ర, ఒక ముష్టివాడి చరిత్ర. రెండవది పుష్కరుడు అని ఒక మునీశ్వరుడు ఉంటాడు. ఆ మునీశ్వరుడిని లక్ష్మీదేవి ఒక్క ఏడాదే వరిస్తుంది. దానివల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ఆ కథ పుష్కర చరిత్ర. మూడవది సుధాకరుడు అని ఒక పండితుడి యొక్క చరిత్ర. నాలుగవది గురువు యొక్క పత్ని మహిమ, గురుపత్ని మహిమ. ఐదవది ఒక పేదవాడు ఐశ్వర్యవంతుడు అవ్వడానికి ఏం చెయ్యాలో తెలియజేసేటటువంటి ఒక గొప్ప కథ. ఇలాగ ఒక్కొక్క కథ, సుందరకాండ పారాయణ మహిమ, మరొక కథ విభూతి యొక్క మహిమ. విభూతి ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటానని చెప్పింది సుస్పష్టంగా, శివపురాణంలో చెప్పింది, మనకి దేవీ భాగవతంలో కూడా చెప్పింది. ఒకటి విభూతి మహిమ, ఒకటి వాక్శుద్ధి, వాక్కు మాట సంపదల మూట అని పెట్టాం. ఇదే ఆఖరి కథ అనుకోండి. మాట సంపదల మూట అనే తొమ్మిదో కథ ప్రతి వ్యక్తి చదివి తీరాలి. ప్రత్యేకంగా ఈ కథ అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి చాలా ఇష్టం. ఆయన రాసిన నాకు పీఠికి ఒకటి రాశారు ఒక పేజీలో. ఈ ఒక్క కథ గురించే ఎక్కువ స్పెషల్గా రాశారు. ఈ కథ అందరూ చదవండి చదివించండి అని రాశారు ఆయన. అది కూడా మనము ఆ మాటల్లో చదువుకోవచ్చు. జగద్గురువులు చాలా అందంగా సందేశం కూడా ఇచ్చారు భారతీతీర్థ మహాస్వామి వారి దానికి. ఇలా ఇంచుమించుగా అందరూ పెద్దలు అనుకున్నటువంటి కవులు అందరూ ఇచ్చారు. కొందరు బాగా విశ్లేషించారు, కొందరు కొంచెం కొంచెం చెప్పారు. ఈ తొమ్మిది కథలు ఎలా వచ్చాయని అడగరే, ఆ మూడు టు నాలుగు మధ్యలో ఒక్క గంట నిద్రపట్టింది, నాలుగు గంటలకు మళ్ళీ వెలుగు వచ్చింది. ఈ 3-4 మధ్యలో బంగారుపు రంగులో హిరణ్యవర్ణ అయినటువంటి లక్ష్మీదేవి నాలుగు చేతులతో ధగ 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 వెలిగిపోతూ కనపడింది. కనపడి ఈ తొమ్మిది కథలు నాకు క్షణంలో చెప్పేసింది. ఆ తొమ్మిది కథలు నా బుర్రలో ఉండిపోయాయి. నాయన, నేను క్లుప్తంగా సంస్కృతంలో చెప్పిన ఈ తొమ్మిది కథలు పద్యముల రూపంలో కావ్యముగా రాయి అంది. ఏ కడగంటి చూపు ధరణీసుని చేయు దరిద్రుణైన, లక్ష్మీదేవి మీద ప్రార్థన అన్నమాటిది. ఏ కడగంటి చూపు ధరణీసుని చేయు దరిద్రుణైన, మున్నే కడగంటి చూపునకు ఈశ విధాతరమేసులుగ్ర దీక్షాకృతులూని నిష్ఠమెయ్యి యాగమునర్చిరో. నాపయిల్ కడగంటి చూపు, నాపయిల్ సతంబా కడగంటి చూపు, కలశాబ్ధి జవుంచుత ప్రీతికాచుతన్. ఏ కడగంటి చూపు, కడగంటి చూపు అంటే కంటి యొక్క చివరిని ఇలా చూస్తాం, కటాక్షము అంటే అదనమాట. ఇలా ఒక్క చూపు చూసిందంటే చాలు ఒక ఆవిడ. ధరణీసుని చేయు దరిద్రుణైన, కటిక దరిద్రుణ్ణి కూడా మహారాజుని చేస్తుంది ఒక ఆవిడ ఉంది. ఆవిడ అలా కొంచెం చూస్తే ఆ చూపుకి కటిక దరిద్రుడు మహారాజు అవుతాడు. ఏ కడగంటి చూపునకు ఈశ రమేశ విధాతలు ఉగ్రదీక్షాకృతులుని నిష్టమయ్యి యాగమునర్చిరో. పూర్వం బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈ ముగ్గురు ఈ కాస్త చూపు మన మీద పడాలని 1000 యజ్ఞం చేశారట. ఏ కడగంటి చూపు కోసం త్రిమూర్తులు పూర్వం నిష్ఠతో యజ్ఞం చేశారో ఆ కడగంటి చూపు, ఆ జగన్మాత ఎప్పుడూ నా మీద ఉంచుగావుతా. ఎవరో ఉంచవలసినవిడ కలశాబ్ధిజ, కలశ సముద్రం పాల సముద్రపు పుత్రిక లక్ష్మీదేవి ఆ కటాక్షాన్ని నా మీద ఎప్పుడూ ఉంచుగాక. లక్ష్మి యొక్క కటాక్షం అంత గొప్పది అని పద్యం మొదలుపెట్టారు. రేపు ఆదివారం ఆ పుస్తకం ఆవిష్కరణ 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. రేపు ఆదివారం 10-12 31వ తారీఖు నాడు ఆ రోజు ఉదయం పూట మీరు అందరూ కూడా ఇంతకంటే ఎక్కువగా వచ్చి ఆ మహాకావ్యం వినండి. తలొక కథ అందరూ చెబుతారు, అందులో ఉన్న కొన్ని కథలు ఆ సమయంలో చెబితే బాగుంటుంది. ఎందుకు చెబుతానంటే భగవంతుడు ఒక పనిని మంచి పని చేయించడానికి ముందు చిన్న చిన్న ముట్టుకలు పడతాడు. అలాగే ఇప్పుడు మహాత్ముడు పుష్పదంతుడు అంతటి వాడు ఇంత గొప్ప పని శివపూజ దొంగతనంతో చేయటం ఏంటి కర్మ కాకపోతే. దానివల్ల ఒక స్తోత్రం వచ్చింది, శివమహిమ్మన స్తోత్రం. ఆ తర్వాత రాజుగారితో స్నేహం కలిపి మీ ఇద్దరూ కలిసి అటు కైలాసంలో ఉన్న నన్ను, భూలోకంలో ఈ రాజుగారి మందిరంలో ఉన్న నన్ను, అంటే ఇక్కడేమో అర్చలింగం అక్కడేమో శాశ్వత కైవల్యమూర్తి, ఈ రెండు మూర్తుల్ని అర్చించండి అన్నాడు. తర్వాత అప్పటి నుంచి పుష్పదంతుడు రాజుగారు మిత్రులైపోయారు. ఆ పుష్పదంత విరచిత శివమహిమ్మన స్తోత్రం అత్యంత పవిత్రమైనది. మనలాంటి వాళ్ళం ఎవరమైనా తెలిసి కానీ తెలియక కానీ ఆలయాల్లో దొంగతనాలు చేస్తే, ఇతరుల యొక్క పుష్పాలు కోస్తే, ఇతరులకు సంబంధించిన వస్తువులు తెలియకుండా పట్టుకుపోతే, ఇంకేవైనా దేవతలకి సంబంధించిన అపచారములు చేస్తే ఈ అపచారములన్నీ పోగొట్టేటటువంటి స్తోత్రం శివమహిమన స్తోత్రం. ఆ స్తోత్రం కనుక చదివారంటే ఇంకా దేవతలకి చేసిన అపచారాలన్నీ పోతాయి. పోయాక మళ్ళీ చేయకండి. ఒక్కోసారి దేవాలయం సొమ్ములు కూడా దిగమింగే వాళ్ళు ఉంటారు కదండి. ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది, అందులో కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. దేవతల సొమ్ము నిర్భయంగా లాగేసుకుంటున్నారు అందరూ. కాస్త పాపం పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు ప్రతి ప్రాంతంలో. కొందరు పాపాత్ములు, కొందరు పుణ్యాత్ములు ఉంటారు. అలాంటి ఎవరైనా పాపాత్ములు దేవుల యొక్క సొమ్ము దేవాలయానికి సంబంధించిన ఆదాయాన్ని భోంచేస్తే అది మహాపాపం, వాడు క్రూర కఠోర నరకాలకు పోతాడు. తెలియక చేస్తే ఈ శివమహిమ్మున స్తోత్రం పారాయణ చేస్తే ఆ పాపం పోతుంది. తర్వాత మాత్రం చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి మనం. అలాంటి పుష్పదంతుణ్ణి పిలిచి శివుడు, నాకు అత్యంత ఆత్మీయుడవు, పండితుడవు, కవివి అయిన నువ్వు తక్షణం శంఖచూడు దగ్గరికి వెళ్ళి, నాయనా శంఖచూడా, నువ్వు దానవుడివి కాదు, నిజానికి ఒకప్పుడు గోలోకంలో ఉండేవాడివి. ఏదో ఇవాళ దానవుడివై పుట్టి దానవులకి నాయకుడివయ్యి దేవతల్ని నాశనం చెయ్యటం న్యాయం కాదు. కాబట్టి దేవతల రాజ్యం దేవతలకిచ్చి పాతాళానికి పొమ్మని హెచ్చరించు. హెచ్చరిక వినకపోతే నాతో పాటు మందర పర్వతంలో యుద్ధం చెయ్యమను అన్నాడు. పుష్పదంతుడు వినయంగా చెప్పవలసినవన్నీ శంఖచూడికి చెప్పాడు. కానీ వాడు వెండవు. ఆసురీ బుద్ధి ఒకసారి వస్తే పోదండి. దుష్టబుద్ధి మన మనస్సులో ప్రవేశిస్తే అది పొమ్మన్నా పోదు. అందుకని శివుడు కాదు, వాడి నెత్తి మీద జాబిల్లి వచ్చినా అనే విన్నాం, యుద్ధానికే సిద్ధం అన్నట్ట. అప్పుడు తులసి వచ్చి, పరమేశ్వరుడు మహాత్ముడండి, మృత్యుంజయుడు ఆయన, ఆయన వల్లే మనం రాక్షసులు ఎప్పటికప్పుడు సుఖాలు పొందుతున్నాం. అంతో ఎంతో విష్ణువు మనల్ని చంపుతాడు కానీ, దుష్ట శిక్షణ చేస్తాడు కానీ, శివుడు సాధ్యమైనంత వరకు రాక్షసులకి వరాలే ఇస్తాడు. అటువంటి స్వామితో యుద్ధం ఏమిటి? నా మాట విని ఆ చంద్రశేఖరుణ్ణి శరణు కోరండి అంది. తులసి మాట కూడా వినలేదు ఆయన. రాక్షసులకి నాయకుడి వాళ్ళ చెప్పుడు మాటలకు అలవాటు పడిపోయాడు ఆయన. ఒకసారి రాక్షసులతో స్నేహం చేస్తే మంచి మాటలు చెవికి ఎక్కవట. పోయే కాలం వచ్చినప్పుడు మహాత్ముల మాటలు చెవిని పెట్టం. సాంగత్యం చాలా ప్రమాదమైనది. ఒక్కొక్కప్పుడు ఎంత గొప్పవాడైనా స్నేహితుల వల్ల మారిపోతాడు, తన కులం వల్ల తన ప్రవర్తన మార్చుకుంటాడు. అలాంటి వాళ్ళకు ఉదాహరణ శంఖచూడు. శివుడి మీదకి యుద్ధానికి వెళ్ళాట. 100 సంవత్సరముల కాలం యుద్ధం జరిగిందిటండి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఎప్పటికప్పుడు శివుడు సోలం విసిరేవాడు శంఖచూడు మీదకి, వాడి తల తెగిపోయేది, మళ్ళీ టిక్కులొచ్చి అతుక్కుపోయేది. దాంతో శివుడు తెల్లబోయాడు. ఏమి విచిత్రం ఇది, నా భయంకరమైన త్రిశూలం అలా తగిలి తగలగానే ఎటువంటి వాడైనా భస్మమైపోతాడు, ఈ శంఖచూడు శిరస్సు తెగుతోంది, మళ్ళీ అతుక్కుంటోంది, ఏమిటి కారణము అని వెంటనే నారాయణుణ్ణి పిలిచాడు ఆయన. వెంటనే స్వామివారు యుద్ధరంగంలో ప్రత్యక్షమై, పరమేశ్వర, దీనికి ఒక కారణం ఉంది. ఈ బ్రహ్మదేవుడు శంఖచూడికి వరమిస్తూ, నీ భార్య శీలవతిగా ఉన్నంత వరకు నీ తల తెగిన అతుక్కుంటుంది, నీకు చావు లేదని వరమిచ్చాడు. వీడి ప్రాణం అంతా తులసి దగ్గర ఉంది, తులసి పతివ్రతగా ఉంటే వీడు చావడం అనగానే మరి వీడిని ఎలాగండి చంపడం అన్నట్ట. ఆ సంగతి నేను చూసుకుంటానుగా, లోకపతిని నేను ఆ సతీ దగ్గరికి నేను పెడతాను, దానికి శీలభంగం చేస్తాను, ఆ సమయంలో నువ్వు చంపిపారి అని స్వామివారు వెంటనే తక్షణం శంఖచూడు కింద మారిపోయాట. మహామహిమతో యుద్ధరంగం నుంచి బయలుదేరాడు ఈ కపట శంఖచూడు, కుహనా శంఖచూడు. తులసీదేవికి ఎవరో కాపలవాళ్ళు స్వామివారు యుద్ధరంగం నుంచి వచ్చారమ్మో అని చెప్పారట. ఈయన రాగానే తులసి తెల్లబోయి, స్వామి, యుద్ధానికి వెళ్ళొద్దంటే నా మాట వినిపించుకోకుండా వెళ్ళారు, ఇంతలో వెనక్కి వచ్చారు, మీరు మొండిగా వెళ్ళారు కనుక దేవతల్ని జయించకుండా ఇక్కడికి రారన్న అనుమానం, అసలు ఎలా వచ్చారండి మీరు, వాళ్ళని ఎలా జయించారండి ఆవిడ. అసంఖ్య విశ్వ సంహర్త్ర సార్ధమాజౌ తవ ప్రభో కథం బభూవ విజయ తన్మే బ్రూహి కృపానిధే. ఓ కరుణాస్వరూప, అసంఖ్యాకులైన గణపతి, కుమారస్వామి, ఇంద్రుడు మొదలైన దేవసైన్యంతో కూడిన పరమేశ్వరుణ్ణి మీరొక్కరే ఎలా జయించారు, యుద్ధంలో మీకు విజయం ఎలా వచ్చింది? విజయము రాకపోతే వెనక్కి తిరిగి రానన్నావు, విజయమో వేర స్వర్గమో అన్నావు, ఇప్పుడు ఎలా వచ్చావు? వచ్చావంటే విజయం వచ్చినట్టే. ఎలా జయించారండి అంది ఆవిడ అమాయకంగా. అప్పుడు శంఖచూడు రూపంలో ఉన్న భగవంతుడు, ఏం చెప్పమంటావు తులసి, ఇదంతా నీ పాతివ్రత మహిమ, నేను శివుడు యుద్ధం చేశామా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అవయోహ సమర కాంతే పూర్ణమబ్ధం బభూవహ. 100 ఏళ్ళు యుద్ధం జరుగుతోంది, ఇంతలో ఒక ఏడాదిగా నేను శివుడు టింగ్ అంటే టింగ్ అని కత్తులు కలిపి యుద్ధం చేశాం. ఇంతలో శివుడు సోలమెత్తి నన్ను పొడిచాడు, నా తల తెగింది, మళ్ళీ అతుక్కుంది, మళ్ళీ పొడిచాడు, మళ్ళీ అతుక్కుంది. అప్పుడు నేను శివుడికేసి చూసి పకపకానవి, పరమేశ్వర నువ్వు నన్ను ఏం చేయలేవు, మా ఆవిడ పతివ్రత కదా అన్నాను. దాంతో శివుడు జాలిపడిపోయి, నాయన నువ్వంటే నాకు ఇష్టం రా, మీ రాక్షసులు నా భక్తులరా, మీ శుక్రాచార్యుడు కూడా నా దగ్గర చదువుకున్నవాడే, ఇప్పుడంటే వక్రాచార్యుడు అయ్యాడు కానీ, కాబట్టి నేను క్షమించేశాను, పో, దేవతలకి మీదట భూలోకంలో బతుకుతారు, స్వర్గం నువ్వు తీసుకో అని నన్ను వదిలేశాడు. అప్పుడు శివుడికి ధన్యవాదాలు చెప్పి, ఆహా మా ఆవిడ ఎంత గొప్పది, ఆవిడ పాతివ్రత్య మహిమతో నా తల తెగలేదు కాబట్టి కదా శివుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుని నేను యుద్ధరంగం నుంచి వచ్చాను. చూసావా మరి ఇదంతా నీ గొప్పతనం, యుద్ధరంగంలో అంతమంది నన్ను ఏమీ చేయలేక వదిలిపెట్టేశారు, శివుడు అంతటి వాణ్ణి జయించే శక్తి నాకు వచ్చిందనగానే ఇదంతా మీ అనుగ్రహం అండి, మీరు పెళ్లి చేసుకోకపోతే నేను పతివ్రతనాలు అవుతాంది పాపం ఈ అమాయకురాలు తులసి. ఎందుకో తెలియదు కానీ ఈ పూట విపరీతంగా నీ మీద ఆకర్షణ కలుగుతోంది. చాలా కాలంగా యుద్ధ రంగంలో ఉన్నానుగా భార్యకి దూరంగా, కాబట్టి కామోపభోగాలు అనుభవిద్దాం అన్నట్ట. అలాగేనండి అన్నది. ఇత్యుక్త జగతాం నాథ శయనంచ చకారః ఇలా పలికి జగన్నాథుడు తులసితో పాటు శయ్యాసౌఖ్యాలు అనుభవించాడు. ఇక్కడ ఒక్కసారి తులసి సంభోగం చేయడంతో అక్కడ శివుడు ఒక్కసారి సోలం విడిచిపెట్టాడు, శంఖచూడి తల కింద పడిపోయింది, వాడు టక్కన మరణించాడు. ఈ వార్త కొంతమంది పరుగు పరుగుని అంతఃపురానికి మోసుకొచ్చారు. ఆ సమయంలో తులసి శ్రీకృష్ణుడితో పడుకుని నిద్రపోతున్నది. దబ 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 కాపలవాడు తలుపు తట్టి అమ్మ అమ్మ అన్నారట. శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు, ఈవిడ నిద్రపోతుంది, ఈ చప్పుళ్ళకి ఆవిడ మెలకువ తెచ్చుకుంది. తన పక్కన పడుకున్న ఆయనకే చూసింది, ఎవరో తలుపులు తడుతున్నారండి తీయనా అని. ఇంతకీ పక్కన పడుకున్నవాడు నిద్రపోతున్నప్పుడు మహిమ పోయి అసలు రూపం వస్తుందట, నిద్రపోయేవాడికి కపట రూపం పోతుంది. ఎంత గొప్పవాడైనా గాఢంగా నిద్రపోతున్నప్పుడు అసలు రూపం పోతుంది. ఒక్క త్రిమూర్తులకి మాత్రం అలా ఉండదు, కానీ విష్ణువు కావాలని నిద్రపోతున్నట్టు నటించి, ఆయన నిద్రపోవడం ఏమిటి, ఆయన నిద్రపోతే మనందరం నిద్రపోతాం శాశ్వతంగా, నిద్ర నటించి నిద్రట్లో ఉన్నవాడి మహిమ పోయి అసలు రూపం రావాలనే శాస్త్రం ప్రకారంగా నాలుగు చేతులతో అచ్చం శ్రీకృష్ణుడిగా మారిపోయాడు. దాంతో ఆవిడ తలుపు తీయడం మానేసి కృష్ణుడిని యగాదిగా చూసి తెల్లబోయింది. వెంటనే లేపింది, ఎవడవు నువ్వు నిదని చెప్పు, కోవాత్వం వద మాయేశ, ఓరి మాయావి, నా భర్త శంఖచూడి రూపంలో నా మందిరానికి వచ్చిన నువ్వు ఎవడివి, నిదని చెప్పు లేదా చెప్పిస్తానడగానే ఆయన వెంటనే తన దివ్య మంగళ విగ్రహాన్ని అపూర్వ రూపాన్ని చూపించాట. ఓరి మాయావి, నా భర్త శంఖచూడి రూపంలో నా మందిరానికి వచ్చిన నువ్వు ఎవడివి, నిదని చెప్పు లేదా చెప్పిస్తానడగానే ఆయన వెంటనే తన దివ్య మంగళ విగ్రహాన్ని అపూర్వ రూపాన్ని చూపించాట. నవీన నీరదశ్యామం శరత్ పంకజలోచనం కోటి కందర్పలీలాభం రత్నభూషణ భూషితం ఈషద్ధాస్యం ప్రసన్నాస్యం శోభితం పీతవాససం. నల్లని మేఘం వంటి ఆకారంతో, తెల్ల తామర పువ్వు వంటి కళ్ళతో, కోటి మన్మధుల సౌందర్యంతో, ఆమూలాగ్రం శరీరమంతా రత్న బంగారాపు ఆభరణాలు, సువర్ణాభరణాలు రత్నాభరణాలు ధరించి, పసుపచ్చని వస్త్రం ధరించి, చతుర్భుజుడై నెమలి పించం కూడా పెట్టుకుని నారాయణ రూపంతో కూడిన కృష్ణ రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన చూడగానే మూర్చిపోయింది. దుర్మార్గుడా, నువ్వు నా ఆరాధ్య దేవతవి, అయినా ఎందుకు దుర్మార్గుడు అంటున్నానో తెలిసినా, నేనెప్పుడూ కృష్ణా కృష్ణ అని నిన్నే తలుచుకుంటాను, కానీ నువ్వు నా భర్తను చంపడానికి నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేసి అన్యాయంగా నా భర్తను చంపావు, నాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఈ తలుపులేవు కాపలవాళ్ళు ఎందుకు తడుతున్నారు, ఇక్కడ నువ్వు నాతో సంభోగం చేయగానే అక్కడ నా భర్తకు ఆయువు తీరిపోయి ఉంటుంది, శివుడు చంపేసి ఉంటాడు, నీవు నా దగ్గరకు రాకపోతే నా భర్త బతికేవాడు, పతివ్రతకి భర్తే ముఖ్యం, నా భర్త చావుకి మూల కారణం నువ్వే, నీలో దయ లేదు జాలి లేదు, కాబట్టి నువ్వేం చేస్తావు ఈ రోజు నుంచి శిలగా మరిపో, శిలాహృదయం నీది, రాతి మనస్సు నీది, కాబట్టి శిలవైపో అన్నది. అప్పుడు ఆయన వెర్రిదాన, నువ్వెవరివి, తపస్త్వయా కృతం భద్రే మదర్థే భారతే చరం, నా కోసం ఈ భారత భూమిలో వేల సంవత్సరాలు తపస్సు చేసిన ఉత్తమురాలివి, ఒకప్పుడు తపస్సు చేసావు, ఆ తపస్సుతో గోలోకంలో బృంద అనే పేరుతో రాధ చెలికెత్తిగా పుట్టావు, స్వల్పాపరాధంతో రాధాశాపానికి గురి తులసిగా పుట్టావు, ఇక్కడికి వచ్చి కూడా నిత్యం నీ ఇంట్లో నా విగ్రహాన్ని పెట్టుకు పూజిస్తున్నావు, ఇలా నిరంతరం నన్ను పూజించిన పుణ్యం వల్ల నేను నీ ఇంటికి వచ్చాను. నేను వచ్చినవాడిని జగద్గురువుణ్ణి, నీకు నాకు భేదం లేదు, నీలో నేను ఉన్నా, అసలు నేను సృష్టించిందే నేను, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను. ఇంకా శంఖచూడు కూడా, వాడు నీ భర్త రాక్షసుడు అనుకోకు, అతడు గోలోకంలో ఉన్న సుధాముడు. నీకోసం ఆయన, ఆయన కోసం నువ్వు పుట్టారు. మీరిద్దరూ ఈ అవతారాలు చాలించి తిరిగి మళ్ళీ గోలోకానికి రావాలి. రావాలంటే వాడికి చావు రావాలి, లేకపోతే ఎల్లకాలం ఈ రాక్షస జీవితంతో పాపాలు చేసి చేసి నశించిపోతాడు. ఈ రాక్షస జన్మలో ఉన్నంత వరకు పాపాలు ఎక్కువ చేస్తాడు, పాపాల వల్ల మళ్ళీ నరకానికి పోవాలి, నరకం నుంచి మళ్ళీ భూమి మీద పుట్టాలి, మళ్ళీ నరకానికి పోవాలి. అలా వాడు భ్రష్టుడు కాకుండా ఉండడానికి శివుడి చేతిలో వాడికి మరణం వచ్చేలా చేశాను. రావాలంటే బ్రహ్మ నీకు ఇచ్చిన వరం ప్రకారం నీ పాతివ్రత్యం పోవాలి. అందువల్ల నేను ఇక్కడికి వచ్చాను తప్ప మరో కారణం కాదు. అయినా నువ్వు నన్ను ఏమన్నావు, పాషాణ రూపస్త్వం భవేదేవ భవాధునా అన్నావు, ఈ క్షణమే నన్ను రాయి అయిపోమ్మని చెప్పించావు. నీవు భక్తురాలివి, భక్తురాలి మాట మన్నించకపోతే ప్రపంచంలో భక్తులకు విలువ ఉండదు. నేను నిజంగా రాయి అవుతా, కానీ నువ్వేం చేస్తావు, ఈ క్షణమే నీ శరీరం విడిచిపెట్టేయి, నీవు ప్రాణం విడిచిపెట్టేయి. యోగాభ్యాసంతో ముక్కులు, చెవులు, కళ్ళు, నోరు, మలమూత్ర ద్వారాలు, ఈ మొత్తం నవరంధ్రాలు బిగించేస్తే అప్పుడు నీ ప్రాణం ఈ మూర్ధమును సహస్రార కమలమును భేదించి పగలగొట్టుకుని వెళ్ళిపోతుంది. నీ ఆత్మ తిరిగి గోలోకానికి వెళ్ళి అక్కడ బృంద అనే పేరుతోటి పూర్వపు స్త్రీ రూపం పొందుతుంది. అప్పుడు నీ ప్రాణం పొందినాక శరీరం నేల మీద పడిపోతుంది. నీ శరీరానికి ఒక గొప్ప వరం ఇస్తున్నాను. ఇయం తనుహు నదీ రూప గండకీతి చ విశ్రుత పూత సుపుణ్యదాన్ రుణం పుణ్యే భవతు భారతే. ఈ భారత భూమిలో నీ శరీరం గండకీ అనే పేరుతో ఒక నదిగా మారుతుంది. మళ్ళీ మనకు అనుమానం నేపాల్లో ఉంది కదా అన్నాడు. ఒకప్పుడు ఇదంతా మందే, తర్వాత తర్వాత ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఇది అఖండ భారతం. ఆ రోజుల్లో అఖండ భారతం అంటే ఆ చివర ఎక్కడో కాలిఫోర్నియా దగ్గర నుంచి ఈ చిట్ట చివరి దాకా ఉన్న భూమండలం అంతటికీ భారతం అనే పేరు. ఈ భారతం వరుసగా సప్త ద్వీపములతో ఉండేదన్నమాట. క్రౌంచద్వీపం, కుశద్వీపం, జంబూద్వీపం, ప్లక్షద్వీపం ఇలాంటి ద్వీపములతో విభజింపబడింది. ఐదు మహత్తరమైన పంచ నదముల మధ్యలో ఉండేది. అందువల్ల అప్పట్లో నేపాల్ మనలో కలిసి ఉండేది. అందుకే కదా నేపాల్లో సీతాదేవి పుట్టింది. సీతాదేవి అక్కడ జన్మించిన స్థలం అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి జనక మహారాజు గారు మిథిలా నగరంలో పెంచాడు. నేపాల్ మిథిలా నగరంలో ఒక పార్ట్ కింద ఉండేది అప్పట్లో. జనక మహారాజు గారి సామ్రాజ్యంలో ఒక భాగం, మగధ సామ్రాజ్యంలో ఒక భాగం. అందుకే మగధ మహారాజు గారు అప్పట్లో ఉండేవాడు కదా, ఆయన కొడుకు మనకి గౌతమ బుద్ధుడు ఉన్నాడే శాక్య శుద్ధోధనుడు, ఈ శుద్ధోధనుడి భార్య అక్కడే పుట్టింది, నేపాల్లోనే ప్రసవించింది. ఇప్పటికీ అక్కడ ఒక వనం ఉంటుంది. ఆ వనంలో పురుడు పోసుకున్నటువంటి శుద్ధోధనుడి భార్య మాయావతి పురుడు పోసుకున్న స్థలం ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో అఖండ భారతం గనక ఈయన ఏమన్నాడు, నువ్వు భారతదేశంలో నీ శరీరాన్ని విడిచిపెట్టేయి. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నేపాల్లో పశుపతినాథాలయము ముక్తినాథ్ ఉంది కదా, ఆ ముక్తినాథ ప్రాంతంలోనే ఈ తులసీదేవి మందిరం ఉండేదట. ఇవాళ మనం ముక్తినాథ్ అని పిలుస్తున్నాం కదా, ఆ ప్రాంతంలో ఉండేవాడు ఈ శంఖచూడు. శంఖచూడు యొక్క రాజధాని ఆ ముక్తినాథ క్షేత్రం. వాడు మంచి విపరీతమైనటువంటి శక్తితో అపూర్వమైన ఆకాశ హర్మ్యాలు కట్టించుకున్నాడు. ఆ ప్రాంతాల్లో హిమాలయాలలో నీవు శరీరం విడిచిపెడతావు, నీ శరీరం నదిగా మారుతుంది, దానికి గండకీ అని పేరు వస్తుంది. ఆ గండకీ నది ప్రవహిస్తుంది పవిత్రమైనటువంటి నేపాళ దేశంలో. ఆ గండకీ నదిలో నువ్వు నాకు శాపం పెట్టావుగా, ఈ శరీరం వదిలి కొత్త శరీరం ధరిస్తాను, నా శరీరం ఆ నదిలో పడిపోయి రాళ్ళు కింద మారుతుంది, ఆ రాళ్ళు సాలగ్రామములనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాయి, నువ్వు నన్ను శపించవుగా ఆ శాపం ఇలా ఉపయోగపడుతుంది అన్నాడు. అంటే అమ్మవారు తులసీదేవి శరీరమే గండకి, ఆవిడ పాషాణ వైపొమ్మంది కనుక ఈయన ఆ పాషాణ వైపొమ్మని ఆవిడ చెప్పించిన శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించాడు. ఈ పాత శరీరం నదిలో పడిపోయింది. అది అందంగా గొండ్రంగా రకరకాల భంగిమల్లో సాలగ్రామములుగా మారింది. అందుకే గండకి అంటే తులసియే స్వయంగా, సాలగ్రామం అంటే విష్ణువు యొక్క శరీరం. అందువల్ల సాలగ్రామం ఇంట్లో పెట్టుకు పూజిస్తే ఎంతో మంచిది. ఆలయాలలో సాలగ్రామాలు పెట్టి దాన్ని నీళ్లతో అభిషేకించి ఆ నీరు మనకి తీర్థంగా ఇస్తే మనకు పాపాలు పోతాయి. అందుకే తీర్థం ఇచ్చేటప్పుడు సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తందినే దినే అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వపాపక్షయకరం. సమస్త పాపక్షయకరం అనకూడదు అక్కడ, సర్వపాపక్షయకరం అంటేనే ఛందస్సు కుదురుతుందనమాట. ఆ తర్వాత మనం విష్ణు అయితే విష్ణు పాదోదకం శుభం, శివుడైతే శివపాదోదకం శుభం, అమ్మవారి అయితే అంబాపాదోదకం శుభం, ఇలా పలికి ఆ తీర్థాన్ని ఇవ్వాలి. సాలగ్రామము ఆలయములో లేకుండా సాలగ్రామము మీద పోసిన నీరు పళ్ళెల్లోనో లేకపోతే ఏదన్నా గిన్నెలోనో పొయ్యకుండా తీర్థమిస్తే ఆ తీర్థం తీర్థం కాదని, తీర్థం వల్ల మనకు వచ్చే ఉపయోగం లేదని శాస్త్రములు దాని మంత్రంలోనే సాలగ్రామ శిలావారి అన్నారు. ఎందుకంటే సాలగ్రామం విష్ణు స్వరూపం కనుక విష్ణువు శరీరం మీద నుంచి వచ్చిన నీరు మనం తాగితే సాక్షాత్తు గంగ, పవిత్రమైన మరొక గంగ, మంత్రపూర్వక గంగ. ఈ గంగాజలం సకల పాపాలని హరిస్తుంది. ఇచ్చేవాళ్ళు పుచ్చుకునేవాళ్ళు భక్తితో స్వీకరించి అది గంగ కింద భావించి విష్ణువే మన కడుపులోకి ఎడుతున్నాడు అనుకుంటే ఆ జలం కడుపులోకి వెళ్ళడంతో వాడు పరమ పవిత్రుడు అయిపోతాడు. అందుకు నమ్మకం కావాలి, భక్తి కావాలి. ఏదో పోసారు ఇలా తాగాం గొడుక్ గుడుక్ అంటే అది గుడుక్ గుడుక్ అని ఈ కూల్ డ్రింక్ లాంటిది అనమాట, వెనకాతలు పోసుకున్న వాటర్ బాటిల్ లాంటిది. అది భక్తి లేకపోతే, మంత్రము లేకపోతే తీర్థజలం కూడా మామూలు సామాన్య జలం, సామాన్య జలం కూడా మంత్రపూర్వకంగా తీసుకుంటే అది విష్ణు జలం కింద లెక్క. ఈ విధంగా నేను నీ నదీ జలాలలో నిత్యం పరమ పవిత్ర శాలగ్రామశలలుగా మారి వస్తూనే ఉంటాను. ఇంకా ఇంకా నీకు చాలా వరాలు ఇస్తున్నాను విను. తవ కేశ సమూహశ్చ పుణ్యవృక్షో భవిష్యతి తులసీ కేశ సంభూత తులసీతి చ విశ్రుత. నీ తల వెంట్రుకలు ఈ భూమి మీద రాలిపోతాయి, నువ్వు శరీరం విడిచిపెట్టగానే నీ వెంట్రుకలన్నీ ఊడిపోతాయి. ఈ వెంట్రుకలు పుణ్యవృక్షములుగా మారిపోతాయి, ఘుమ ఘుమలాడే పరిమళములతో కూడిన ఆకులతో అందమైన మొక్కలుగా మారిపోతాయి. ఈ మొక్కలకు నీ పేరు మీదుగా తులసి అని పేరు పెడుతున్నాను. ఈ విధంగా నీ తల వెంట్రుకలు తులసి మొక్కలైపోగాక అని వరమిచ్చాడు. ఆవిడ తల వెంట్రుకలు రకరకాల రంగుల్లో ఉండేవట, ఒక్కొక్కళ్ళ జుట్టు అయితే తెల్లగా అయితే లేదా నల్లగా ఉంటుంది, వార్ధక్యంలో తెల్లగా కొంచెం యౌవనంలో ఉన్నప్పుడు నల్లగా ఉంటాయి. కొంతమంది తల వెంట్రుకలు విచిత్రంగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో, ఎర్రగా పచ్చగా పిచ్చగా ఉంటున్నాయి. దానికి గల కారణం ఏమిటో తెలియదు కానీ తులసి యొక్క తల వెంట్రుకలు మొత్తం 108 రంగుల్లో ఉండేవిట మొత్తం. ఆవిడ తల వెంట్రుకల్లో కొన్ని పూర్తిగా నలుపుగా, కొన్ని తెలుపుగా, కొన్ని నలుపు తెలుపు కానీ శ్యామల వర్ణంగా, ఇలా 108 రంగుల్లో ఉండేవి. నీ వెంట్రుకలు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రకాల తులసి మొక్కలుగా మారిపోదువుగాక. శ్వేత తులసి, అర్క తులసి, విష్ణు తులసి, కృష్ణ తులసి, శైవ తులసి, అంబా తులసి, గణేశ తులసి, కార్తికేయ తులసి, షాణ్మాతుర తులసి, షష్ఠీ తులసి, చండికా తులసి, ఇలా 108 ఉన్నాయి. ఇన్ని రకములైన తులసులుగా మారిపోదువుగాక. వీటిల్లో కృష్ణ తులసి, విష్ణు తులసి, శ్వేత తులసి బాగా ప్రసిద్ధికెక్కుగాక. ఈ తులసీదళం నోట్లో వేసుకున్నటువంటి వాడు అంత్యకాలంలో యమదర్శనము చేసుకోడు. అందుకే చచ్చిపోయే ముందు తులసి తీర్థం నోట్లో పోస్తారు. తులసాకు తులసి ఆకులు వేసిన నీరు నోట్లో పడిన వాడు ఎప్పుడు చచ్చేటప్పుడు వాడు యమదర్శనము చెయ్యడు, యమలోకమునకు పోవాడు. ఎంత గొప్ప వరం అండి ఇది. అందుకనే మన ఇంట్లో రెడీగా పెట్టుకోవాలి తులసాకులను నీళ్లను. అంటే ఇప్పుడు వెంటనే పోసుకోమని కాదు, దాని అంతర దొడ్లో తులసి చెట్టు ఉంటే ఎప్పుడు మనం పడిపోతామో తెలియదు కదా. ఆయన ఆయాస పడుతున్నప్పుడు కాస్త తులసి తీర్థం నోట్లో పోస్తే ఎంత లాభం. దానివల్ల యమధర్మరాజు గారి దర్శనం అవ్వదు, మనం యమలోకానికి వెళ్ళాం. యమలోకానికి వెళ్ళకుండా ఇంకే లోకానికి వెళ్ళినా పర్వాలేదు కానీ బాబు యముడి దగ్గరికి వెళితే నిర్దాక్షిణ్యంగా తవ్వగొట్టేస్తాడు ఆయన. ఆయన వేసే శిక్షలు అనుభవించడం ఎంత కష్టమో. ఇంకా నిన్నటిదాకా మీరు అష్టమ స్కందంలో యమలోక వర్ణన విన్నారా, మళ్ళీ సావిత్రి కథ వస్తోంది. ఆ సావిత్రి కథలో సావిత్రికి ధర్మాధర్మములు చెబుతాడు యముడు, అప్పుడు మళ్ళీ విందురు కానీ. ఆ భయం పోవాలంటే యముణ్ణి యముడిలాగా భయంకరంగా కాకుండా నాలాంటి సుందర పురుషాకారులు చూడాలంటే, యమలోకమునకు వెళ్ళి శిక్షలు పొందకుండా ఉండాలంటే సాలగ్రామశిలా జలము తులసీ జలం నోట్లో పడాలి. తులసీ జలం నోట్లో పెడితే వాడు పొరపాటున కూడా యమలోకానికి వెళ్ళాడు. సరే, మీరు పరమభక్తులు, నిత్యం చంద్రశేఖర నామస్మరణ చేస్తూనే ఉంటారు, ఈశ్వరుణ్ణి కేశవుణ్ణి భక్తితో అనుక్షణం తలుచుకుంటే యమభయం ఉండదు. ఎంత బాగా ఎంత ధైర్యంగా రాశాడండి మహానుభావుడు మార్కండేయుడు. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఆ యముడు నన్ను ఏం చెయ్యగలడన్నాడు ఆయన. కిం కరిష్యతి అని ఒక ముక్క అంటే చాలు, ఏం చేయగలడు, కానీ ఏం చేయగలడోయ్ అని ఫోర్సుగా వయ్య అనే పదం వాడాడు. కిం కరిష్యతి వయ్యమః, బోడి యముడు నువ్వు నన్ను ఏం చేస్తావన్నాడు. యముడిని బోడి మనిషితో పోల్చాడు ఆయన. యముడికి నిజంగా జుట్టు ఉంటుంది, మనకు వల్ల ఏం బోడి కాదు. అయినా అంత తేలిగ్గా తీసేశాడు. ఎందుకు తీశాడు? చంద్రశేఖరుణ్ణి మృత్యుంజయుడు పట్టుకుంటే ఈ మృత్యువు నాకు మృత్యు అవుతుంది, ఇది సత్యం అన్నాడు ఆయన. కాబట్టి భగవంతుణ్ణి నిరంతరం భక్తితో పట్టుకున్న వాళ్ళకి మనకేం భయం అక్కర్లేదు. తెలుసో తెలియకో ఒకప్పుడు మనం ఎన్ని పాపాలైనా చేసి ఉండవచ్చుగాక, ఈనాడు మనం భక్తితో ఉన్నాం, పశ్చాత్తాపంతో ఉన్నాం, నిరంతరం భగవత్ కథలు వింటున్నాం, భగవన్ నామస్మరణం చేసుకున్నాం, తులసి జలం నోట్లో పోసుకుంటున్నాం. అటువంటి వాళ్ళం మనం మృత్యువుకి భయపడవలసిన అవసరం లేదు, యముని గురించి భయపడవలసిన అవసరం లేదు. యముడి నెత్తి మీద కాలు పెట్టి మరీ వైకుంఠానికి వెళ్ళిపోవచ్చట మనం. ధ్రువుడి సంగతి తెలుసుగా, ధ్రువుడు మృత్యుదేవత నెత్తి మీద కాలు పెట్టి, ఏమిటి మృత్యువు నెత్తి మీద ఎడం కాలు పెట్టి వైకుంఠానికి వెళ్ళాడు. ఇది మనకి భాగవతంలో ఉంది. అంత స్థాయి భగవన్ నామస్మరణ వల్ల వచ్చింది. భగవన్ నామస్మరణ మనకి బాగా రావాలంటే తులసితో పూజించాలి, తులసి జలం తాగాలి. ఈ విధంగా నీ వల్ల ప్రపంచమంతా మృత్యు భయం నుంచి బయటకు వస్తుంది. ఇది గ్రహించక, తులసిని పూజించక, తులసీ దళములు వేసిన తీర్థములు స్వీకరించగా యమలోకాల పాలైపోతూ ఉంటారు కలియుగ ప్రాణులు. కలియుగ ప్రాణులకు తులసి యొక్క విలువ తెలియదు. ప్రధాన రూప తులసి భవిష్యతి వరాననే ఓ సుందరి, ఈ ప్రపంచంలో అన్ని వృక్షాల్లోకి తులసి గొప్పదవుతుంది. తులసీవనం నాటినవాడు వైకుంఠమునకు వస్తాడు. తులసి మొక్కలకి నీళ్లు పోసి భక్తితో పెంచేవాడు, తులసిని అపవిత్రంగా కొయ్యకుండా పవిత్రంగా మాత్రమే కోసేవాడు, వీళ్ళంతా నా సన్నిధానానికి వస్తారు. స్వర్గే మర్త్యే చ పాతాళే గోలోకే మమ సన్నిధవు అన్నాడు ఆయన. నువ్వు ఒక్కచోట కాదు, స్వర్గలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, భూలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, పాతాళంలోనూ తులసి మొక్కలుంటాయి, గోలోకంలోనూ తులసి మొక్కలుంటాయి, ఆఖరికి నా వైకుంఠంలో కూడా తులసి మొక్కలుంటాయి. ఈ విధంగా అన్ని చోట్ల నువ్వు ఉండువుగాక, నీకంటే ఉత్తమ వృక్షం లేకుండా ఉండుగాక. అన్నిటికీ మించి బృందావనేవనే, బృందావనం అని పేరు కలిగినటువంటి ప్రాంతంలో యమునా తీరంలో నీకు ఎక్కువ విలువ ఉంటుంది. అక్కడ నిరంతరం తులసి మొక్కలని పెంచి పెద్ద చేసి తులసీ దళములతో మాలలల్లి నన్ను రాధని జనం పూజిస్తారు. ఈ ప్రపంచంలో తులసి తరుమూలేషు పుణ్యదేశేషు పుణ్యదం అన్నాడు. తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయడమే తీర్థయాత్ర. ఇంకా తీర్థయాత్రల్లో తులసి కంటే గొప్ప తీర్థయాత్ర లేదు. తులసి కంటే తీర్థయాత్ర లేదంటే అర్థం ఏమిటి? మీ ఇంట్లో తులసి మొక్క పెంచి ఆ తులసి మొక్క మొదట్లో పవిత్రంగా నీళ్లు పోయండి, స్నానం చేసి నీళ్లు పోయండి, భగవన్ నామస్మరణ పూర్వకంగా పోయండి. తులసి ఆకులు నీళ్లలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేసిన వాడు ఎటువంటి వాడు? సుధాఘట సహస్రాణం యాతుష్టిస్తు భవేద్ధరే. వేయి కొండల అమృతముతో విష్ణువుని అభిషేకించటం వల్ల ఎంత పుణ్యం వస్తుందో. మళ్ళీ జాగ్రత్తగా వినండి, వెయ్యి కొండల అమృతం మనకు దొరుకుతుందా? అసలు కొండ దొరకదు, అమృతము దొరకదు. వేయి కొండల అమృతం స్వర్గం నుంచి తెచ్చి దానితో నా విగ్రహాన్ని అభిషేకించటం వల్ల వచ్చే ఫలితం తులసి నీళ్లలో వేసి దానితో స్నానం చేసి మళ్ళీ తులసీ జలంతో నన్ను అభిషేకిస్తే మానవుడు పొందగలుగుతాడు. గవామయుతదానేన యత్ఫలం తత్ఫలం భవేత్, తులసీ పత్రదానేన తత్ఫలం కార్తికేసతి. కార్తీక మాసంలో ఏ వస్తువు దానం చేసినా అందులో తులసి ఆకు పెట్టాలట. మళ్ళీ వినండి, కార్తీక మాసంలో దానం చేసేటప్పుడు ప్రతి వస్తువులను తులసాకు పెట్టండి. స్వయంపాకం దానం చేశాం, అందులో తులసాకు. ఏవో అరటిపళ్ళు దానం చేశాం, అందులో ఒక తులసాకు ఉంచండి. బంగారం దానం చేశాం, ఒక తులసాకు పెట్టండి. ఇలా కార్తీక మాసంలో తులసాకును పెట్టి ఏ వస్తువు దానం చేసినా ఆ వ్యక్తికి గవామయుత దానేన అన్నాడు. 10,000 గోవులు దానము చేసిన ఫలితం వస్తుంది. పైగా చెప్పింది పద్మాకర్ గారు కదా, విష్ణువు చెప్పాడు తులసితో. అయుతము అంటే 10, గవామయుతదానేన 10,000 గోవులు దానం చేయడం వల్ల వచ్చే ఫలితం కార్తీక మాసంలో మనం దానం చేసే వస్తువులలో ఒక్క తులసి ఆకు పత్రం పెడితే, ఒక తులసి పత్రం పెడితే అంత ఫలితం వస్తుంది. అందుకే తులసికి అంతటి అపూర్వ శక్తి ఉన్నది. తులసి పత్రతోయంచ మృత్యుకాలే యో లభేత్ ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకే మహీయతే. ప్రాణం పోయేటప్పుడు మన నోట్లో తులసీ జలం పోస్తే, తులసాకుతో ఉన్న నీరు పోస్తే ఆ క్షణమే సర్వపాపముల నుంచి విముక్తుడవుతాడు, విష్ణులోకం పొందుతాడు. నిత్యం ఎస్ తులసీతోయం భుంక్తే భక్త్యాచ మానవ లక్ష అశ్వమేధజం పుణ్యం సంప్రాప్నోతి సమానవ. నిత్యం ఇంట్లో తులసి ఆకులతో భగవంతుణ్ణి విష్ణువుని పూజించి ఆ ఆకులు పూజ అయ్యాక కొన్ని ఆకులు నీళ్లలో వేసుకుని ఆ నీరు తాగితే నిత్యం తాగమంటున్నాడు రోజు. అలా తాగిన వాడు లక్ష అశ్వమేధ యాగములు చేసిన పుణ్యం పొందుతాడు. తన ఇంటిలో తన చేతితో తులసి మొక్కను నాటినటువంటి వాడు ఎక్కడికెడతాడు? విష్ణులోకం సగచ్చతి. 44వ శ్లోకంలో చెప్పాడు, నాయనలారా మీ ఇంట్లో మీ చేత్తో ఒక్క తులసి మొక్క నాటండి, మీ చేత్తో తులసి మొక్క నాటి దాన్ని జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచితే శరీరం విడిచిపెట్టాక విష్ణులోకం పొందుతారు. ఇంకా తులసి కాష్ఠాలతోటి, అంటే తులసి చెట్లు ఎండిపోయాక ఆ చెట్టు యొక్క కాడలు ఉంటాయి కదా మొక్కలో, ఆకులు కాకుండా కేవలం చెట్టు యొక్క కాడలు, దాంతో కూడా దండ కట్టి ఈ దండని శ్రీ మహావిష్ణువు మెడలో వేస్తేట అశ్వమేధ యాగాలు చేసిన మహాఫలితం వస్తుందన్నారండి. అంటే ఎండిపోయిన తులసి యొక్క ఆ కాడలకు కూడా, ముక్కలకు కూడా, కొమ్మల యొక్క ముక్కలకు కూడా అంత విలువ ఉంది. ఎవడైనా చేతిలో తులసి ఉండగా అబద్ధం ఆడితే మాత్రం వాడు కుంభీపాకానికి పోతాడని చెప్పారు. అందుకని తులసి చేతిలో ఉండగా అసత్యం ఆడకండి. అబద్ధాలు ఆడాలని కోరుకుంటే తులసి తీసి పక్కన పెట్టండి, పక్కవాడి చేతిలో పెట్టేసి ఆ తర్వాత అసత్యం ఆడండి. అంటే అసత్యం ఆడమనే కాదు, కానీ కర్మయోగం వల్ల చేతిలో తులసాకు పెట్టుకుని తులసి తీర్థం తీసుకుంటున్నప్పుడు అసత్యం ఆడేటప్పుడు మాత్రం ఆడకండి. ఓ తులసీ దళం కాస్త నీరు గుళ్ళోకి వెళ్ళగానే అర్చకులు చేతిలో పోసారు, అది తాగే ముందు పక్కవాడు వచ్చి ఏమండి మీ జేబులో 100 ఉందంటే, నా 100 నా దగ్గర ఎక్కడుంది అంటాడు. జేబులో 100 కట్టెట్టుకుని కూడా అబద్ధం ఆడాడు. అలాగా చేతిలో తులసి ఉండగా అటువంటి వాడు సయాతి కుంభీపాకంచే యావదందాస్ చతుర్దశ 14 మంది ఇంద్రుల కాలం కుంభీపాకంలో ఉంటాడట. ఒక ఇంద్రుడి కాలం 43,20,000. 14 మంది ఇంద్రులు అంటే 14 × 43,20,000 సంవత్సరములు మాత్రమే కుంభీపాకంలో ఉంటాడు. ఇక తర్వాత ఉంటే ఉండకపోతేనేమిటి? అంతకాలం తులసి చేతిలో ఉండగా అసత్యం ఆడితే ప్రమాదం. కాబట్టి ఎవరికైనా కుంభీపాకం ఎలాగో ఉందో చూడాలనిపిస్తే రేపు పొద్దున్న నా దగ్గర అండి పంపి ఏర్పాటు చేద్దాం. అలాంటి పనులు ఎప్పుడు సాధ్యమైనంతవరకు చేయడం ప్రమాదం. తులసి తోయ కణికా మృత్యుకాలే చేయోలభేత్. తులసి జలం ఇంత ఎక్కువ కూడా కలదు, కణిక అన్నాడు. కణిక అంటే తెలుసుగా ఇంత పెసరు, ఏ డ్రాప్, ఒక బిందువు. బిందువు పడినా చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోయేటప్పుడు తులసి జలము ఒక్క బిందువు నోట్లో పడినా రత్నములు తాపడం చెయ్యబడిన విమానం ఎక్కి వైకుంఠే ప్రాప్యతే ధ్రువం, వైకుంఠానికి పోతాడు వాడు. ముఖ్యంగా పూర్ణిమ, ద్వాదశి ఈ 2 రోజుల్లోనూ తులసిని తప్పక పూజించాలి. ఇక్కడ ఒక విషయం చెప్పాడు, రోజు తులసి దళాలతో పూజించండి, తులసి ఆకులు ఉన్న నీరు తీసుకోండి అన్నాడు కదా. తులసి ఆకులు కొయ్యడానికి మళ్ళీ దానికో నిషేధం ఉంది. ఆదివారము, శుక్రవారము, మంగళవారము ప్రాణాపాయ స్థితిలో కూడా తులసి ఆకులు కొయ్యకూడదు. మరి ఎలాగ పూజ చేయటం? తులసి ఆకు ఒకసారి కోసింది ఎండిపోయినా 7 రోజులు పనికొస్తుంది పూజకి. పూజించిన ఆకులు మళ్ళీ బయటికి తీసి నీళ్లు తల్లి మళ్ళీ 7 రోజులు పూజించచ్చట. అందువల్ల ఆదివారం కొయ్యకూడదు కనుక, శుక్రవారం కొయ్యకూడదు కనుక, మంగళవారం కొయ్యకూడదు కనుక, ముందు రోజు సోమవారమే కోసి పెట్టుకోండి ఇంట్లో. అది ఎండినా పర్వాలేదు, ఫ్రిడ్జ్లో పెట్టినా పర్వాలా. పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టిన వాడకూడదు కానీ ఒక ఈ తులసి దళానికి మాత్రం అది ఎండినా, ముందు కోసినా, 7 రోజుల తర్వాత వాడినా పర్వాలేదు. కాబట్టి ముందు రోజే కొయ్యాలి తప్ప ఈ 3 రోజులు నిషిద్ధం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆది, మంగళ, శుక్ర ఈ త్రిదివసములలో పొరపాటును కూడా తులసి దళము కొయ్యకూడదు, బిల్వపత్రం కూడా కొయ్యకూడదు. ఇక్కడ బిల్వపత్రం అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ బిల్వపత్రం గురించి కూడా చెప్పాడు, అది కూడా ఆ సమయంలో కొయ్యరాదు. తులసీం ఏ విచిన్వంతి తే చిందంతి హరే శిరః. ఇక్కడ ఒక జాగ్రత్తగా ఉండవలసిన నియమం, ఒంటికి నూనె పూసుకున్నాక చేతులకి నూనె ఉంటుంది కదా, కొంతమంది ఒళ్ళంతా నూనె రాసుకుంటే కానీ స్నానం చేయలేదు. ఈ చేతికి నూనె రాసుకుని, నెత్తికి రాసుకుని, కాళ్ళకి రాసుకుని ఆ చేతులతో తులసి కోసినవాడు, అశుచిగా మైలతో ఉన్నప్పుడు తులసి కోసినవాడు, బయట ఉన్నప్పుడు ఆడవాళ్ళు తులసి కోసిన అటువంటి వాడు విష్ణువు తల నరికిన మహాపాపం పొందుతారట. హరే శిరః తే చిందంతి, వాడు విష్ణువు శిరస్సు నరికినట్టే, అది మహాపాపం. అప్పుడు మనం ఏం చెయ్యాలి, 3 రోజుల పాటు కటిక నేల మీద పడుకుని, రోజు దానికి ప్రాయశ్చిత్తంగా తెలియకుండా చేసిన దానికి 3 రోజులు కటిక నేల మీద పడుకుని, రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేస్తాంగా లేవగానే పవిత్ర స్నానం చేసి తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి, పొరపాటున నేను అశుచిగా ఉన్నప్పుడు కోసి తిని, ఒంటికి నూనె పూసుకున్న చేతితో కోసి తిని, బయట ఉన్నప్పుడు కోసి తిని, ఈ పాపమునకు ప్రాయశ్చిత్తంగా నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను అనాలి. ఈ 3 రోజులు కటిక నేల మీద దర్భలు వేసుకు పడుకోవాలి. కటిక నేల అంటే మరీ పొత్తిగా ఏం లేకుండా కాదు, దర్భ వేసుకు పడుకోవాలి. అలా పడుకోకపోతే ఆ పాపం పోదట. కాబట్టి పొరపాటు కూడా అలాంటి పని చేయకూడదు. ఇక వీలున్నంత వరకు ఉప్పు నీళ్లు పోయకుండా ఉంటే మంచిది, పూర్తిగా నిషేధం కాదు, కానీ అవకాశం ఉన్నంత వరకు తులసిలో మంచినీళ్ళు పోయడానికి ప్రయత్నించండి. తులసి చెట్టు మొదట్లో సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తే ఇంకా లక్ష్మీనారాయణులు నిరంతరం ఆ ఇంట్లో కాపురం ఉంటారు. కాబట్టి వీలున్న వాళ్ళు ఏం చేయాలి, సాలగ్రామమును కూడా ఈ తులసి యొక్క మొదట్లో పెట్టాలి. తులసీదేవికి చాలా ఇష్టమైనది ప్రదక్షిణ గానము, కాబట్టి ఎప్పుడూ కూడా తులసి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అందుకే ఇంట్లో తులసి కోట పెట్టుకునేవాళ్ళు ప్రదక్షిణ చేసేందుకు విలుగ పెట్టుకోవాలట. యాని కాని చ పాపాని బ్రహ్మహత్యా సమాని చ తందృష్ట్వా చ పలాయంతే వైనతే యాదివోరగాః. తులసి చుట్టూ ప్రదక్షిణ చేస్తే అప్పుడు మనకి ఎంత లాభమో చెప్పారు. మనం తెలిసి కానీ తెలియక కానీ బ్రహ్మహత్య వంటి మహాపాపాలు చేశాం. ఈ పాపములన్నీ ప్రదక్షిణ చేయగానే తక్షణం పారిపోతాయి మనల్ని వదిలి. ఎలాగా, వైనతేయాత్ ఇవ ఉరగాహ. ఉరగాహ అంటే పాములు. పాములు గరుత్మంతుడు చూస్తూ ఉంటాయా, గరుత్మంతుడు కనబడ్డాడా, ఎగిరి గంతులేసి పారిపోతాయి పాములు. గరుత్మంతుడిని చూచి సర్పములు పారిపోయినట్లుగా తులసి చుట్టూ ప్రదక్షిణ చేయగానే బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి. ఆ తర్వాత సాలగ్రామాన్ని అభిషేకం చేయగా ఎక్కువ నీరు వచ్చిందనుకోండి, సాలగ్రామాన్ని అభిషేకం చేసేటప్పుడు బిందు నీళ్ళతో అభిషేకం చేసాం, ఈ నీరు కొంత తులసి మొక్కలో పోస్తే అది కూడా మహాపుణ్యం అంటండి, వాడు విష్ణులోకానికి వెడతాడు. అన్నిటికంటే సాలగ్రామ శిలాజలం మొక్కల్లో పోయిగానే భూదేవి పులకించిపోతుంది. ఆహా, మొక్కల వంకతో భూమిలోకి నీళ్లు పోశారు, అవి మామూలు నీరు కాదు, సాలగ్రామ శిలల నుంచి వచ్చిన నీరు అని వెంటనే భూదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ వంశంలో పుత్రులు పుత్రికలు పుట్టేలా చేస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో సాలగ్రామశల చేతిలో ఉండగా మాత్రం మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా మిథ్యావాక్యం చేయకూడదు, అసత్యం ఆడకూడదు, వాడు మళ్ళీ కుంభీపాకానికి పోతాడు. ఇంకోటి చెప్పాడు, సాలగ్రామం చేత్తో పుచ్చుకుని మాత్రం తులసాకులు కొయ్యకూడదట. అందుకే సాలగ్రామశలను విడిగా పెట్టుకుని అప్పుడు తులసాకులు కోసి పూజ చెయ్యాలి. శంఖంతో సాలగ్రామశలతోటి ఎవడైనా తులసీ పత్రాన్ని కోస్తే అటువంటి వాడు భార్యాహీనుడై పుడతాడు, భర్త అయితే భర్తృహీనయే వైధవ్యం పొందుతుంది స్త్రీ. ఎన్నాళ్ళలాగా సప్త జన్మసు 7 జన్మల్లో భార్యావిహీనులుగా భర్తృవిహీనులుగా పుడతారు స్త్రీ పురుషులు. రోగీ చ సప్త జన్మసు, ఇలా శంఖంతో కానీ సాలగ్రామంతో కానీ తులసీదళం కోస్తే అవి చేతిలో ఉండగా 7 జన్మల్లో రోగిష్ఠాళ్ళే పుడతారు. ఆ రోగ ప్రాయశ్చిత్తానికి మళ్ళీ తులసి మొక్కల్ని నాటి పూజ చేయవలసిందే. లక్ష్మీ సరస్వతి గంగా తులసీ చాపి నారద, హరికి చాలా ఇష్టం లక్ష్మి సరస్వతి గంగా తులసి, ఈ అందరూ తులసిలో ఉన్నారు. అందుకే లక్ష్మీదేవి అందులో ఉంటుంది, పార్వతి ఉంటుంది, వాణి ఉంటుంది, అంటే 3 అమ్మవార్ల యొక్క స్వరూపం. ఇది కాక గంగా స్వరూపం అని కూడా చెప్పారు. తులసీదేవి మన ఇంట్లో ఉంటే ఏకకాలంలో లక్ష్మీ ఉన్నట్టే, సరస్వతి ఉన్నట్టే, గంగ ఉన్నట్టే, తులసి ఉన్నట్టే, ఇవన్నీ ఉన్న చోట విష్ణువు ఉంటాడు కనుక విష్ణువు ఉన్నట్టే. తులసీదేవి మన ఇంట్లో ఉంటే ఏకకాలంలో లక్ష్మీ ఉన్నట్టే, సరస్వతి ఉన్నట్టే, గంగ ఉన్నట్టే, తులసి ఉన్నట్టే, ఇవన్నీ ఉన్న చోట విష్ణువు ఉంటాడు కనుక విష్ణువు ఉన్నట్టే. అందువల్లే పూర్వం తులసిపాటు ఉండేది గుర్తుంది కదా మీకు, అందులో ఏమని చెప్పారు, లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అన్నారు. ఆ మహానుభావులు రాసిన వాళ్ళు సామాన్యుల పెంగళి నాగేంద్రరావు లాంటి కవులు అరుదుగా ఉంటారు. వాళ్ళు రాశారంటే ఇన్ని పుస్తకాలు చదివి రాశారు. అందుకే ఎన్నాళ్ళైన 1946లో రాసేటైన ఏది గుణసుందరి కథలో ఎక్కడి 46లో పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. శ్రీ తులసి ప్రియ తులసి జయముని యవే జయముని యవే
సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి భక్తజనుల పాలించే మహిమనల రుచు శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి సుమధుర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే జయహారతిగై కొన్నవే మంగళ శోభావతివై జయహారతిగై కొన్నవే మంగళ శోభావతివై శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే.
ఈ విధంగా తులసీదేవి ఇటు లక్ష్మీ పార్వతి వాణి ముగ్గురిని కలుపుకొని విష్ణు తులసిగా కృష్ణ తులసిగా అనేక రకాలుగా మనల్ని అనుగ్రహిస్తున్నది. ఈశ్వరుడు కూడా తులసి అంటే ఇష్టపడతాడు, ఈశ్వర సోపి అన్నాడు. శివుడికి కూడా తులసి సమర్పిస్తే సంపదలు ప్రసాదిస్తాడు. ఇది పరమ పవిత్రమైనది, తులసి యొక్క ఆవిర్భావం. తులసికి విష్ణువులా వరం ఇవ్వగానే తులసీదేవి శరీరం గండకీ నదిగా మారింది. అందులో విష్ణువు సాలగ్రామం అయ్యాడు. ఆవిడ కేశపాశములు ఇన్ని రకములుగా వృక్షములుగా మారి సమస్త లోకాలకి ఉపయోగపడుతున్నాయి అని ఈ కథ అంతా ఎవరు చెప్పారు అది మర్చిపోకూడదు మనం. శ్రీ మహావిష్ణువు నారదునికి చెబుతున్నాడు. మొత్తం నవమస్కంధం అంతా నారదునికి ఆయన అడగ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విష్ణువు చెబుతున్నాడు. ఇప్పుడు నారదుడు తులసిని పూజించే విధానం క్లుప్తంగా చెప్పమంటే ఏమని చెప్పాడని ఇప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. భక్తితోటి ముందుగా తులసి దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మొక్కలో కాకుండా కింద దూరంగా దీపారాధన చేయాలి. తులసి దగ్గరికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేసేటప్పుడు తులసి కోట లోపల పెట్టకూడదట. ఈ దీపం వేడికి తులసి మాడిపోతే మహాపాపం. వృక్షములకు ఎప్పుడూ దగ్గరగా దీపారాధన చెయ్యకండి. చెట్లకి మూల దగ్గరగా కనుక దీపం పెట్టి వెలిగిస్తే ఈ వేడికి చెట్టు చచ్చిపోతే ఇక మీ పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు, మిమ్మల్ని ఎవడో బాగుదీయలేడు. మహాపాపాల్లో కల పాపం చెట్టు మూలలో దీపం పెట్టడం. చెట్టుకి కొంచెం దూరంగా పెట్టాలి. దీపాలకు ఒక నియమం ఉంది, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. గణపతి దగ్గర కంట వెళ్ళిపోయి ఆయన విగ్రహం తగలడేలాగా అక్కడ విగ్రహం పెట్టడం. అప్పటికి పాపం చుట్టూ తావేవో ఇనప కడ్డీలు పెట్టారు. ఈ కడ్డీ బొర్రులు లగబడి లోపలికి పెట్టేస్తున్నారండి. ఏం మనుషులు అండి వీళ్ళని, ఎలా బాగు చేయాలో నాకు తెలియట్లేదు. గురువు గారికి హారతి ఇస్తే పుణ్యం అని చెప్పాను ఒకసారి పురాణంలో ఎప్పుడో నా కర్మయోగం వల్ల. నేను పురాణం చెబుతున్నప్పుడు అప్పుడు అంటే ఇలాగైతే కొంచెం ఎక్కడం కష్టం కానీ అక్కడ టేబుల్ వేసేవారు, ఆ టేబుల్ కింద కాళ్ళు పెట్టుకుని ఇలా కూర్చుని చెప్పేవాడిని. పురాణం అయ్యేలోపు ఒక ఆవిడ వచ్చి టేబుల్ కింద పెట్టేసింది మొత్తం హారతి పంచంటుకుపోయింది. ఇక చూడండి పరుగు పరుగులు కొంతమంది వచ్చి నిజంగా ఇది వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగింది ఏలూరులో. కాబట్టి హారతి ఇమ్మంటే పంచి అంటించమనే, కొంచెమైనా బుర్ర ఉండద్దా, అందుకని కంచె వేసుకున్నారు చుట్టూత. ఈ కంచెను తొలగించుకుని మరీ లోపలికి వెళ్ళి పంచి అంటిస్తే ఇక మనుషుల్ని ఏం చేయాలో తెలియట్లేదు అనమాట. కాబట్టి జ్ఞానముతో అర్చన చెయ్యాలి. ఎప్పుడు ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఆ చెట్లను కొంచెం బ్రతికించండి, మీకు పుణ్యం ఉంటుంది. కంచె వేసినా మన బుద్ధిలో మంచితనం లేకపోతే వాటిని తొలగించుకుపోతాం అంతే, ఏం చేస్తాం. తులసికి దూరంగా దీపం వెలిగించాలి. ఆ తర్వాత వినయముగా నమస్కరించి అమ్మా తులసి నీ పూజ చేస్తున్నావు అనాలి. ముందుగా కొంచెం నీళ్ళు అందులో మొక్కలో పోసి అప్పుడు ఆచమనం చేసి యథాశక్తిగా సంకల్పం చెప్పుకుని తులసీదేవికి తీపి అంటే చాలా ఇష్టమట. పంచదార కానీ బెల్లం మొక్క కానీ నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టాక ఈ తీపిని తీసుకెళ్ళి ఎవరికైనా పెట్టేయాలట. మొక్క దగ్గర ఎక్కువసేపు పెట్టే పెట్టకూడదు. ఆ తర్వాత ఏం చేయాలి, భక్తితోటి ఒక మంత్రాన్ని జపిస్తే మంచిదన్నారు. తులసికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం మీకు చెబుతున్నాను అనండి అందరూ కూడా. స్వయముగా విష్ణుమూర్తి అందించిన తులసీ మంత్రం ఇది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీం హ్రీం క్లీమ్ కాదు, ఐస్ క్రీమ్ కాదు, హ్రీం. హా యారాల వల్ల హా ఉంటుందే, హీ రాసి కింద రావద్దనమాట. హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ. దేవీ భాగవతంలో 25వ అధ్యాయంలో 9వ స్కంధంలో 9, 10 శ్లోకాల్లో ఈ మంత్రాన్ని విష్ణువు రచించిచ్చాడు. చాలా గొప్ప మంత్రం. రోజు చెప్పైనా తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అక్కడ జపం చేసి అప్పుడు తులసికో నమస్కారం చేసినా హారతిచ్చినా అఖండ ఫలితం ఇస్తుందిట. ఇంకా ఫలితం ఇంత అంత అని చెప్పలేం. శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఇంతకంటే ఉత్తమ మార్గం లేదన్నాడండి భగవంతుడు. కృష్ణుడికి ఈ మంత్రం అంటే ఇష్టం. తులసీ మంత్రాన్ని జపించి తులసిని పూజిస్తే వాడు తులసీవనం నాటి తులసీవనంతో కూడిన స్థలం దానం చేసిన పుణ్యం పొందుతాడు. అసలు ఈ రోజులో స్థలదానమే చేయటం లేదు, ఇంకేకంగా తులసి ఉన్న తోటను ఎవడ దానం చేస్తాడు. కానీ ఈ మంత్రమును నిత్యము జపిస్తూ ఇన్ని నీళ్లు తులసి మొక్కలో పోసినటువంటి పుణ్యాత్ముడికి తులసీవనము దానము చేసిన పుణ్యము వస్తుంది, తులసీవనం మధ్యలో ఉన్న పుణ్యము వస్తుంది, బృందావనం దర్శనం చేసిన పుణ్యం వస్తుంది. ఎవరికైనా ఓపుకుంటేట కార్తీకీ పూర్ణిమాయాంచ తులస్యా జన్మ మంగళం. కార్తీక పూర్ణిమ నాడు బృందావనానికి వెళ్ళి, బృందావనానికి వెళ్ళకపోతే మన ఇంట్లో తులసి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడు కార్తీక పూర్ణిమ నాడు తులసి యొక్క ఈ కథ గుర్తుకు తెచ్చుకుని తులసి మీద ఓ పాట పాడి ఇన్ని నీళ్లు తులసి మొక్కలో పోస్తే తులసిని మనం స్తోత్రం చేస్తే ఇందాక చెప్పిన మంత్రంతో అటువంటి వాడు ఇక జీవితంలో పునర్జన్మత్తడు శాశ్వత గోలోకమే పొందుతాడట. సర్వపాపముల నుంచి విముక్తి పొంది శ్రీకృష్ణుడి యొక్క సన్నిధానం పొంది తీరుతాడు. ఇది శిరోధార్యం అన్నాడు నారదునితో. నేను చెప్పిన మాట విను, కార్తీక పూర్ణిమ నాడు అవకాశం ఉంటే బృందావనం వెళ్ళు, వెళ్ళలేకపోతే నీ ఇంట్లో కూర్చో, తులసి మొక్కలో ఇన్ని నీళ్లు పోయి అక్కడ తులసి యొక్క మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం అయం బృందావం జయ స్వాహా మంత్ర జపం చెయ్యి, తులసి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంత పూజ చెయ్యి, నీవు గ్యారంటీగా నా లోకానికి వస్తావు, నీకు పునర్జన్మ రాదని చెప్పేశాడు సుస్పష్టంగా. ఇది నువ్వు పాటించన్నాడు. కాబట్టి కార్తీక పూర్ణిమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ రోజు నా రాధకి బాగా ఇష్టమైనటువంటి దివసం, అందుకే రాధాదేవికి ప్రీతిపాత్రమైన రోజున ఈ బృందా మంత్రమును చెయ్యాలి. ఆ బృందయే తులసి యొక్క ఆత్మయే ఇప్పుడు బృందా అనే పేరుతో వనమై, వనం అంటే తోట, బృందావనం అంటే బృందా అనే పేరు కలిగిన ఒక ఆవిడ పేరు మీదుగా ఏర్పడిన తోట. ఈనాడు మధుర దగ్గర ఉన్న బృందావనం ఒక తోట ఒకప్పుడు. ఆ తోట కాస్త ఇవాళ తోట పోయింది, మనలాంటి వాళ్ళందరూ ఆక్రమించుకున్నారు, దాంతో అది నగరం అయిపోయింది. కానీ ఒకప్పుడు ఎక్కువగా చెట్లు ఉండేవి, మంచి వనం ఉండేది. ఆ వనంలో కృష్ణ పరమాత్మ నిరంతరం సంచరించేవాడు. ఎందుకంటే అది మామూలు నగరం కాదు, తోట కాదు, అది బృంద యొక్క శరీరం. అందుకే అక్కడ నడిచేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఇది బృందాదేవి తులసీదేవి యొక్క శరీరం, ఆ శరీరమే ఈ భూరూపంలో ఉన్నది. అందువల్ల ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకుండా ఉండాలని జాగ్రత్త పడి ఉమ్ము వేయడానికి కూడా కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏ బాత్రూంలోనూ అక్కడే వేస్తారు, మలమూత్రాలు ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టకుండా ఉండేవారు. ఆ నేల మీద పొల్లిగింతలు పెడుతూ దొర్లు ప్రదక్షిణలు చేస్తారు అక్కడ. నాకు ఆశ్చర్యం కలుగుతున్నమాట, అలా సాష్టాంగ పడుతూ అలా సాష్టాంగ పడుతూ అలాగే మొత్తం బృందావనం అంతా తిరిగే పుణ్యాత్ములు ఉన్నారు. అక్కడ ఉన్నంత వరకు కూడా రాధామాధవుల్ని తలుచుకోవాలి. బృందావనంలో కృష్ణుడికి తన పేరు కంటే రాధ పేరు అంటే ఇష్టం అంట, అందుకే రాధా రాధ అంటారు అక్కడ. హే రాధే రాధే అని పిలుస్తూ పోతారు. రాధాదేవికి కృష్ణనామం ఇష్టం, కృష్ణుడికి రాధానామం ఇష్టం. వెలసి జ్ఞానులు రాధామాధవులిద్దరినీ తలుచుకుంటారు. అందువల్ల రాధామాధవ రాధామాధవ అనుకుంటూ తిరగడమే జయదేవుడికి సమ్మతం. జయదేవుడు రాధామాధవయోర్జయంతి అంటాడు ఆయన. మేఘైర్మేదురమంబరం వనభువశ్యామాస్తమాలద్రుమైః నక్తం భీరురయం త్వమేవ తదిమం రాధే గృహం ప్రాపయ. ఇత్థం నంద నిదేశితశ్చలితయో ప్రత్యధ్వ కుంజద్రుమౌ రాధా మాధవయోర్జయంతి యమునాకూలే రహకేలయః. ఒకప్పుడు రాధాదేవిని పిలిచి వసుదేవుడు నందుడు కృష్ణుడిని చేతిలో పెట్టాట. అక్కడి నుంచి రాధామాధవులిద్దరూ యమునా నదిలో ఉన్న ప్రాంతం నుంచి బృందావనంలోకి అడుగుపెట్టారు. బృందావనంలో అన్ని చెట్లు ఉండేవి, పొదలు ఉండేవి, ఈ పొదలన్నిట్లోనూ వాళ్ళు కనపడ్డారండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటే అక్కడ కనపడలేను, కానీ రాధామాధవులు బృందావనంలో ప్రత్యర్థ కుంజద్రుమం ప్రతి మార్గంలో వాళ్ళే ఉన్నారు, ప్రతి కుంజ పొదల్లో వాళ్ళే ఉన్నారు, ద్రుమ చెట్ల కింద వాళ్ళే ఉన్నారు. ఏ చెట్టు కింద చూసినా రాధామాధవులు నృత్యం చేస్తున్నారు, ఏ పొదలో చూసినా రాధామాధవులే, ఏ నేల మీద చూసినా వాళ్ళే. అర్థం వంటి మార్గం అన్నమాట ప్రత్యర్థ కుంజద్రుమం అంటే, ఏ రోడ్డులో చూసినా, ఏ చెట్టు కింద చూసినా, ఏ పొద కింద చూసినా వాళ్ళే కనపడ్డారట. అప్పుడు ఆశ్చర్యపోయి, ఓ ఈ నాయనో, ఇది బృందావనం చాలా విచిత్రమైనది, ఈ నేల చాలా పవిత్రమైనది, అందుకే ఇక్కడ అణువణువున ఈ రాధామాధవులు తిరుగుతారు, వీళ్ళేదో నా కొడుకు అనుకున్నాను, ఈవిడేదో నాకు చుట్టం అనుకున్నాను, వీళ్ళు పరమాత్మ అని గ్రహించి నందుడు తరించాడు. అంత గొప్ప స్థలం బృందావనం. అందుకని అక్కడ ఉన్నంత వరకు కూడా మట్టి ఒంటికి పూసుకో, అక్కడ పూసుకుని ఒంటి మీద అక్కడ ప్రదక్షిణలు చేస్తూ అనుక్షణం రాధామాధవుల్ని స్మరించాలి. ఈ కథ శ్రద్ధగా విన్నారు కదా, విన్నటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అవుతారని రాశాడు విష్ణువు. జీవన్ముక్తో భవేత్ అంటాడు, అంటే బతికొండగానే శరీర భ్రాంతి తొలగించుకున్న పుణ్యాత్ములు అవుతారు. జీవన్ముక్తులు అంటే శరీరంతో ఉంటారు, శరీరం మీద వాళ్ళకి ఆశ ఉండదు, అటువంటి వాళ్ళు ముక్తి పొందుతారు. ఇప్పుడు మీరు వింటే, శ్రద్ధగా విని ఉంటే మీరంతా నిజంగా, మీకు ఈరోజు నుంచి పరమాత్ముడు జీవన్ముక్తిని ఇస్తాడు, మీ సంసారంలో మీరు అన్ని పనులు చేసుకున్నా మీకు ఏ పుణ్యపాపాలు అంటకుండా చేసి తన దగ్గరికి పట్టుకుపోతాడట, నమ్మకంతో శ్రద్ధతో వింటే.